రోమేలకు రాసిన పత్రిక తీసారా, 13వ అధ్యాయము 14వ వచనం. రేచలు, రోమ 13:14 తీయండి, చదవండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుచు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుండి. మళ్ళీ చదవండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకోకండి. ఈ వచనాన్ని కొద్ది నిమిషాలు బైబిల్ మనకేం నేర్పిస్తుందో దానిని బట్టి మనం ఎలాగా ఆ అంశాన్ని నేర్చుకోగలవో కొన్ని విషయాలను గ్రహించుకుందాం. ఒకసారి ఆలోచించండి, ఈ వాక్యం మీతో ఏం మాట్లాడుతుంది గమనించండి. ఆ పై వచనము 13వ వచనం నుంచి కూడా మనతో కొన్ని ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. 13వ వచనాన్ని మీరు చదివినట్లయితే, అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తు అయినను లేక కామ విలాసములనైనను పోకిరి చేష్టలనైనను లేక కలహమైనను మత్సరమైనను లేక పగటి వందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందు. ఎప్పుడు నడవాలంట? పగల్లాగా నడవాలంట. ఇప్పుడు చెప్పినటువంటి ఈ వచనాలు వాటి అర్థాలను గనక మనం ఒకసారి చూస్తే, ఇవి పగలు జరుగుతాయా రాత్రి జరుగుతాయా పరిశీలించండి. ఎప్పుడు జరుగుతాయి ఆ అంశాలు ఏంటి ఒకసారి రికార్డ్ చేసుకోండి. అవన్నీ ఏంటంటో అల్లరితో కూడిన ఆటపాటలు ఎప్పుడు జరుగుతాయి? అల్లరితో కూడిన ఆటపాటలు పగలు జరుగుతూ ఉంటాయా రాత్రి జరుగుతూ ఉంటాయా? సాధారణంగా ఎక్కువ పగలు రాత్రి. పగలు సాధ్యమైనంత వరకు పనుల్లో ఉంటారు, మీ పనులకు పోతూ ఉంటారు. అప్పుడు ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలను మీరు ఆనందించడానికి చూడటానికి పెద్ద టైము అంతగా అనిపించదు, ఉండదు. కానీ సినిమాలు ఎక్కువగా, ఎక్కువ ఏ షో నింపబడుతుందో మీకు తెలుసా? మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. ఏ షో హౌస్ఫుల్స్ అవుతుంటాయట? ఎక్కువగా ఫస్ట్ షో అండ్ సెకండ్ షోనే నింపబడతాయి. ఎందుకంటే పగలంతా మీరు అలసిపోయి కాసేపు కామెడీకి, కాసేపు రిలాక్సేషన్కి, కొంచెం సమయం హ్యాపీగా ఏదో విశ్రాంతిగా ఉండాలని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించండి, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు చాలా సమయాలలో పగలు చేయటానికి ధైర్యం చేయలేరు. మీరు అలాంటి పనులు చేస్తే పబ్లిక్ చాలా గట్టిగా పట్టుకుంటుంది మిమ్మల్ని. రెండోది, ఇతరులు మిమ్మల్ని అడుగుతారు, ఏం పోయే కాలం వచ్చింది, ఏటో చిందులేంటని ఊరుకోరు. అందుకని కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే అల్లరితో కూడిన ఆటపాటలన్నీ రాత్రే చేయాలని ఆశపడతా ఉంటారు. ఆలోచించండి, ఎందుకు ఆ సందర్భం వస్తుందంటే, ఉండమ్మా ఆ సందర్భాన్ని మీరు గమనించండి. సినిమా పాటల్లో, టీవీ ప్రోగ్రాములలో ఎక్కువగా అల్లరితో కూడిన ఆటపాటలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఎప్పుడుంటాయి? పగలుంటాయి రాత్రి ఉంటాయా? డాన్స్ బేబీ డాన్స్, డి జూనియర్స్, క్రాక్ పుట్టించే షో, జబర్దస్త్, ఈ కార్యక్రమాలు పగలుంటే రాత్రి ఎక్కువ ఉంటాయా? ఎక్కువ రాత్రి. ఎందుకంటే ప్రజలందరినీ కూడా అల్లరితో కూడిన ఆటపాటల్ని ఆకర్షించేది వయా మీడియా, సెల్లో మీడియాస్ అన్ని కూడా మనకి రాత్రిపూట కార్యక్రమాలని మన శరీరాలను పులకింప చేయడానికి ఉపయోగపడతాయి. నిన్న లాస్ట్ షో నేను చూసినప్పుడు దానిలో ఎందుకు జబర్దస్త్ కార్యక్రమాన్ని మీరు చూస్తారు అంటే, ఒక ఆయన చెప్తున్నాడు, నవ్వితే ఆయుష్ పెరుగుద్ది, అందుకని మీరు ఎప్పుడూ ప్రోగ్రామ్ చేస్తున్నాడు, మా ఆయుష్ని పెంచుతున్నారు మీరు అన్నాడు ఒక ఆయన. మరొక ఆయన అంటే, మరొక ఆవిడ అంటుంది, మేమెంత అలిసిపోతున్నామండి, పగలంతా మా పనులు, పిల్లలు, హోంవర్క్లు, ఇంటి పని, వంట పని, బట్టల పని, అన్ని పనులు, కాసేపు అలా హాయిగా కామెడీ చూసుకుంటూ మేము నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, మాకు చాలా ప్రశాంతంగా ఉంది కాదు. కానీ రెండు రోజులే పెడుతున్నారు ఇప్పుడు, లక్ష్మీవారం, శుక్రవారం, మరికొన్ని రోజులు కూడా పెట్టండి అంటుంది ఆవిడ. వీళ్ళకి అల్లరితో కూడిన ఆటపాటలతో ఉండదు బాబు అని బైబిల్ చెప్తుంది. అది దేనికి ఆస్పదం చేసుకోవద్దని చెప్తుంది? శరీరానికి ఆస్పదం. ఫైనల్ లాస్ట్ దేని విషయంలో ఆలోచన చేయొద్దన్నాడు? శరీరం విషయమే. ఇది శరీరానికి సంబంధించినంత వరకు కాన్సన్ట్రేషన్, డెలివరెన్స్ ఫ్రీ అనే విషయాలను మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, మొదటిది అల్లరితో కూడిన ఆటపాటలు, రెండవది మత్తు. మత్తు ఎప్పుడు ఎంత, కొంతమంది మగవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తా ఉంటారు, పగలల్లా కష్టపడతాం బ్రదరు, సాయంత్రం రెండు పెగలు పుచ్చుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఆ రెండు పెగ్గలతో మేము ఎక్కడ లేని మైవరిసిపోతాం, మా ఒళ్ళు మాకేమైపోతుందో తెలియదు, తెల్లవారే మెలక వస్తుంది అంతే, హాయిగా నిద్రపడుతుందండి అంటారు. కొంతమంది మనకు కూడా కొన్ని రకాల మత్తులు సాయంత్రం అయ్యేటప్పటికి తీసుకోవాలనిపిస్తా ఉంటది. ఆ మత్తు నిజానికి ఒక ఎవరో మన డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారు చెప్తారు, రాత్రి ఇప్పుడు అన్నం తినకండి అని. ఎందుకని, రైస్ తో ఆల్కహాల్ ఉంటుంది, మీరు పాలు తాగండి అని చెప్తారు, పాలల్లో ఆల్కహాల్ పర్సంటేజ్ వస్తుంది, అది ఆ సాయంత్రానికి ఆహారాన్ని పులవబెట్టిన తర్వాత అంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత అది జీర్ణం అవ్వాలంటే ఏం చేయాలి, అది కంప్లీట్ పులిసిపోవాలి, పులిసిపోతే ఫ్రీ అవుతుంది. ఆ పిగ్మెంట్ జరుగుతునే సమయంలో అది పుట్టించేటువంటి ఆల్కహాల్ మనిషికి నిద్రను కలిగిస్తుంది, మత్తును కలిగిస్తుంది, అలర్ట్ గా ఉండనివ్వదు, నీ శరీరాన్ని బల్కీగా హెవీగా చేసేస్తుంది. అందుకని చెప్పి మన డాక్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఎన్ని గంటలకు తినాలట, 6 గంటలకల్లా తినమంటాడు. ఎవరికైనా అవ్వద్దా, అవ్వదు. ఆ మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి కానీ చేతలకు అసలు ఇంపాసిబుల్, చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటావు, కానీ తప్పదు అని చెప్పాడు. మాకు కొంతమంది పాలయ్యే వాళ్ళు ఉన్నారు, ఎండిపోయిన మనుషుల్లాగా తయారైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు శరీరాన్ని ఆస్పదం చేసుకోవటం లేదు, వాళ్ళు కాలక్రమాన్ని బట్టి శరీర క్రమాన్ని పక్కకు పెట్టి జీవక్రియను పక్కకు పెట్టి బోధకు అలవాటు పడినప్పుడు ఆ బోధకుడు ఏం చెప్పాడో దాన్ని శరీరం మీద అభ్యాసం చేస్తా ఉంటారు. ఎందుకు, మీరందరూ కూడా తెల్లవారుజాము 4:30 నుంచి 5 గంటల వరకు ఈ జనవరి నెలలో మీరు 22 రోజులు కనుక స్నానం చేస్తే 23వ తారీఖున మీరందరూ తెల్లగా అయిపోతారని నేను ప్రవచనం చెప్పాను అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? సరిగ్గా ఆ టైంకి మీరు అలారం పెట్టుకోక్కర్లే, ఒకరికొకరు ప్రార్థనలో పంపించుకుంటారు సిగ్నల్, లేచిపోయి తప్పని స్నానాలు చేసేసి 22వ తారీఖు ఎప్పుడు వస్తుంది, 23వ తారీఖు ఎప్పుడు వస్తుంది అని మనం ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే ఒక నిబంధన శరీరం మీద పనిచేయడానికి ఎక్కువ ఏర్పడుద్ది. అంతేగాని ప్రతిరోజు ఉదయం మీరు 3:30 కల్లా లేకండి 4:30 వరకు ఉండండి, మీరు ఆత్మ తీవ్రత కలుగుంటారు, 20 రోజులు ప్రార్థన చేయండి అనండి, 3 రోజుల తర్వాత పడుకుంటారు. ఎందుకు, శరీరాన్ని మీరు ఆస్పదం చేసుకున్నట్లయితే ప్రయాసపడతారు, ఆత్మకు గనక అయితే అంత బాబోయ్ కష్టంగా ఉందండి అని మళ్ళీ మనిషి తప్పుకుంటూ ఉంటాడు. వీటిని వివేచించాలి అని బైబిల్ చెప్తుంది. మొదటిగా అల్లరితో కూడిన ఆటపాటలు, 2 మత్తు, 3 కామ విలాసములైనను. శరీరానికి కోరికలు పుట్టించే ప్రత్యేకమైన సమయం ఎప్పుడు అని అంటే రాత్రి 9 నుంచి 12 గంటల వరకు. ఈ సమయంలో బైబిల్లో జార స్త్రీ గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. వీధి మలుపులలో నిలుచునుంది, నా భర్త ఊరెళ్ళాడు రమ్మను ఆకర్షిస్తుంది, దానికి సంబంధించినటువంటి అత్యంతమైనటువంటి క్రియలు. వాస్తవంగా కూడా శరీర జీవక్రియ స్పందించే సమయం, ఆల్ సెక్షువల్ యాటిట్యూడ్స్ అన్ని కూడా ఈవినింగ్ నైట్ 9 to 12 మధ్యలో శరీరాన్ని బాగా శోధిస్తూ ఉంటాయి. వివాహం అయిన వాళ్ళకి ఆ విషయాలు అర్థమవుతా ఉంటాయి. తప్పని పరిస్థితులలో కలుసుకోకపోతే ఉండలేనటువంటి శరీరము శోధించబడతా ఉంటుంది. అదే సమయంలో మరికొన్ని బలహీనతలు శారీరకంగా ఉన్నా మానసికంగా ఉన్నా కార్యక్రమాలలో ఆ రాత్రులు అందరూ నిద్రపోతారు కాబట్టి టీవీలు పట్టుకుని రిమోట్ కంట్రోల్ నొక్కుకుంటా వాటిలో ఉన్నటువంటి ఆ పనికిమాలిన మిడ్ నైట్ మసాలాలు చూసుకుంటా దానితో శరీరాన్ని ఆనందింపచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యవనస్తులేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, వాళ్ళందరూ కూడా తరం పడే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే శరీరం మీద అది కామ సంబంధమైనటువంటి క్రియ, జీవక్రియగా ఆ టైంలో దాన్ని ప్రమోట్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఇంకా పోకిరీ చేష్టలు ఎప్పుడు చేస్తారండి? రాత్రిలో చేస్తారు, పగలు చేరీళ్ళు. ఈ పోకిరీ చేష్టలు ఎక్కడ లేని వికృతమైన మాటలు. ఒక సహోదరి నాతో కంప్లైంట్ చేసినప్పుడు చెప్పింది, మా భర్త ఉదయం నుంచి మంచి జెంటిల్మెన్ అండి, హీస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ అ బిగ్ ఆర్గనైజేషన్, బట్ రాత్రి వచ్చేటప్పటికి మా ఆయన బూతులు మాట్లాడతాడండి, రకరకాల వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, ఏంటో మరి ఆయనకి అర్థం అవ్వదు, మరి ఆఫీస్ లో మీరేంటి ఇప్పుడు ఇలాగే మాట్లాడతారా అని అడిగితే ఇంకా అయ్యో ఆఫీస్ లో నా అంత డిగ్నిటరీ నీకెవరికి తెలియదు, బట్ నాకేమైనా స్వేచ్ఛ ఉంటే ఎవరి దగ్గర మాట్లాడతాను, నీ దగ్గరే కదా అంటాడంట. ఈ పోకిరి మాటలు, పోకిరి చేష్టలు, బూతు మాటలు, సరసపు మాటలు, ఇచ్చకొప్పు మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కామెంట్లు చేసుకోవటం, సెటార్లు చేసుకోవటం, ఇవన్నీ ఎక్కడ సంభవిస్తాయి? రాత్రులే, మీ ఇంటి వారి మధ్యలోనే, రకరకాల పరిస్థితులు. ఒక సిస్టర్ గారు వచ్చి చెప్తున్నారు, అన్నా మా అబ్బాయి ఈ మధ్య మరి పోకిరిలో తయారైపోయాడు అన్నా. ఏంటి ఉద్యోగం ఏమైనా వచ్చిందా? పోకిరిలో మహేష్ బాబుకి ఉద్యోగం ఉందంట కదా, ఏమైనా ఉద్యోగం ఏమైనా వచ్చిందేమో అని నేను అనుకున్నాను. అంటే అప్పుడు వాడు చెప్తున్నాడు, ఇది ఏం పోకిరి అండి, ఆ సినిమా పోకిరి, పూరి జగన్నాథ్ పోకిరి కాదు, మా ఊరు రోడ్ల మీద అమ్మాయిని కనపడితే విపరీతంగా ఇంటికి వచ్చిన తర్వాత నాతో పోకిరి మాటలు మాట్లాడుతున్నాడు. తల్లిని నా వయసును కూడా వాడు చూడట్లేదు. ఎంతసేపు అమ్మా ఆ అమ్మాయిని చూసానే ఎలాగుందో తెలుసా, ఆ ఫిగర్ ఎలాగుందో తెలుసా అని మాట్లాడుతున్నాడంట. ఈవిడికి ఆ ఫిగర్ అంటే ఏంటి బాబు అని నన్ను అడుగుతుంది వచ్చి. నాకు తెలియదమ్మా ఆ పోకిరి ఉండి అడుగు, ఆ నువ్వు వాళ్ళు నేనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఏంటి వీళ్ళకి తెలియదు, శరీరాన్ని ఆస్పదం చేసుకునే వాడికి ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎంత చేయాలి ఎంత చేయకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్నది ఆలోచన లేదు. ఎంతసేపు ఏదో ఒక పోకిరి పనికి ఇష్టపడడం ప్రేరేపించబడడం. మరి కొన్ని పోకిరి పనులు రాత్రులు చేసేటువంటి పనులు చూసారా, పగలు ఎలా ఉంటారు ఒకలాగా ఉంటారు, ఒక పద్ధతిలో ఉంటారు. రాత్రి సిట్టడికి ఒక సిస్టర్ గారు చెప్పారు, మా అమ్మాయి రాత్రి ఎంతలాగా తయారవుతుందో పాస్టర్ గారు, ఏం చేయాలో అర్థం కావట్లేదని. ఎందుకు తయారవుతావమ్మా అని అడిగితే అప్పుడు అమ్మాయి చెప్తుంది ఏంటంటే, పగలు నేను ఇలా తయారై వీధిలోకి వెళ్తే నన్ను చూసి భయపడతారు, రాత్రి తయారవడం నాకు ఇష్టం, అందుకని అర్థం ముందు నన్ను నేను చూసుకోవడానికి చక్కగా తయారవుతున్నాను అంకుల్లంది. ఏంటి తయారవ్వడం అనే ఆలోచన వాళ్ళ ఎందుకు వచ్చింది, లోపల పోకిరి హృదయం కలిగి ఉంది. ఆ రకమైన ఆకర్షించాలి మనుషుల్ని, వారి వైపు నేను ఏ రకమైన పద్ధతులతో వెళితే నా శరీరానికి ఎలాంటి అవయవాలకు అలంకరణ చేస్తే, ఎలాంటి డ్రెస్అప్ ఎలాంటి మేకప్ ఎలాంటి ప్యాకప్స్ వీటిని బట్టి నేను పగలు ఆకర్షించబడాలి. ఎందుకు ఈ పనులన్నీ, నేను ఒక బ్యూటీ పార్లర్ సిస్టర్ ప్రేయర్కి వస్తారు అని అడిగాను, ఎప్పుడు ఏ టైంలో మీకు బాగా బిజినెస్ ఉంటుందని అడిగితే ఆవిడ స్ట్రైట్ గా తడుముకోకుండా చెప్పింది, రాత్రి 6 to 10 ఉంది. ఇటు రాత్రి 10 గంటల వరకు మీ దగ్గరకు వచ్చి కూర్చుంటారా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, పొద్దున్న మేము పార్టీకి వెళ్ళాలంటే మేకప్ అవడం టైం ఉండదు, అందుకని రాత్రి వచ్చి మేకప్ వేసుకుని వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళి కడుక్కుంటాం అని రోజు రుద్దుకుని మెత్తించుకుని వెళ్తారంట. ఏంటి వీళ్ళకి శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి ఆ రాత్రి సమయంలో వారికి కావాల్సిన సంతోషం, వారికి కావాల్సిన ఆనందం. ఇంకా కిందకు వస్తే అని అన్నాడు, కలహములైనను ఏంటి 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 గొడవలు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో అవుతుంటే చూడండి, పొద్దున్న పంపుకాడ 5 నిమిషాలు అయితే 1 గంట 2 గంటలు ఉంటుంది, తర్వాత ఆగిపోదు వదిలేండి, మళ్ళీ రాత్రి ఎక్కడికి ఏమవుద్ది, అలా ఆయన వస్తారు అప్పుడు చెప్పుకోవద్దు ఈ గొడవ అంతా అక్కడ చెప్పి. ఈ రాత్రి అంతా గొడవే, మంచం మీద గొడవ, కంచం ముందు గొడవ, పిల్లల ముందు గొడవ, ఎక్కడ చూసినా గొడవే. రాత్రే కలహాలు బయటకు వస్తాయి, అప్పుడు అనిపిస్తుంది భర్తలకి ఇలాంటి గోళ బైబిల్ గుర్తుపెట్టుకుని చెప్తే బాగుంది కదే రాత్రి నాకు అనుకుంటాడు ఆయన. వీళ్ళు బైబిల్ గుర్తుపెట్టుకోరు, పరిస్థితులు గుర్తుపెట్టుకే, అల్లప్పుడు అదేలాగంది, అల్లప్పుడు మీ అమ్మ ఇలాగంది, ఇల్లప్పుడు ఈయన ఇలాగ అన్నాడు, నువ్వు అప్పుడు ఏంటి మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకండి అవి. కానీ రాత్రే ఆ కలహము బయటకు వస్తుంది. నీ శరీరాన్ని నువ్వు ఆస్పదం చేసుకుని బ్రతుకుతున్నావని నువ్వు నిర్ణయించుకోగలిగితే దాన్ని నువ్వు దాటడానికి దేవుడు కృపనివ్వగలడు. ఆ శరీరాన్ని ఆస్పదం చేసుకుని నీ జీవితాన్ని నువ్వు దాటినంత కాలం పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగం ద్వారా పనిచేయడానికి ఇష్టపడలేడు. దానికి నువ్వు ప్రార్థన చేయవు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుని గురించి ఏమడుగుతావు, ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది ఇవ్వండి, నాకు ఇది చెయ్యండి, నాకు ఇది చూడండి. ఇంత మించి ఏమైనా ఉన్నాయా, ఇంకా ఉన్నాయి. ఏంటంటే దెంచండి, ఏంటయ్యి ఆశీర్వాదాలు, ఆశీర్వదించండి ఆశీర్వదించండి ఆశీర్వదించండి. ఇంతకీ ఏం ఆశీర్వాదం కావాలి తెలియదు, ఎలా కావాలి తెలియదు, ఎందుకు కావాలి తెలియదు. మరి ఏం దించుతాడు ఆయన, నీకు కావాల్సింది ఏదో నీకు తెలియాలి, ఎందుకు అడుగుతున్నావో నీకు తెలియాలి, ఆ అడుగుతున్న దాంతో నువ్వు ఏం చేస్తావో చెప్పగలగాలి. కొన్నిసార్లు ఒక పాట పాడతావు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు చేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నలో నశింపచేయుమయ్యా, జీవనదిని ప్రవహింపచేయుమయ్యా. ఆగండి, జీవనది నీ హృదయంలోకి పోశాడు. ఒకసారి ఆమెలనండి, జీవముతో ఉండిన నది, అది అది ఎక్కడుందో తెలుసా వాక్యం మీకు, ఆ వచనం ఎక్కడుందో తెలుసా పాట పాడేటప్పుడు, కీర్తనకారుడు ఆ మాట పాడతాడు, ఒక నది కలదు అని మొదలు పెడతాడు. ఆ నది పట్టణంలో నుంచి ప్రవహిస్తూ నడుస్తుంది అని చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి నదికి సంబంధించిన మాట, అలాగే కీర్తనకారుడు చెప్పినటువంటి పాటను బట్టి ఆ భక్తుడు ఆ పాట రాసుకున్నాడు. దాని మాట అలా ఉంచుతాం, ఆ నది అలాగే ఉంది, నీ దగ్గరకు వచ్చేసింది, అది సమాధానపు నది, నీ హృదయాన్ని ఆనందింపజేసే నది. ఆ తర్వాత నీ ఎముక నీ శరీర క్రియలన్నిటి ఏం చేయమన్నారండి? నశ్యం చేస్తే నువ్వేం చేస్తావు చెప్పవా? చెప్పవా? ఆ పాటలో ఉందా? నా శరీర క్రియలన్నీ నశింపజేయి అని అడిగావు, చేస్తాడు. జీవనది వచ్చేసింది, నీ శరీరంలో క్రియలన్నీ పోయాయి. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? తెలీదు. ఎందుకు నశింపజేయమని అడిగావు? పాట బాగుంది, రైమింగ్ బాగుంది, రిథం బాగుంది, మ్యూజిక్ బాగుంది, పాడావు. ఎందుకు నశింపజేస్తే నేను ఏం చేద్దామనుకుంటున్నాను? ఇదిగో ఇది నాశనం అవడం వల్ల నేను శరీరాన్ని నీ కొరకు సజీవయాగంగా ప్రతిష్ఠిస్తున్నాను. ఇదిగో నా శరీరముతో నిన్ను పని చేయటానికి, నిన్ను స్తుతించడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇవేమీ లేవు అక్కడ. ఆ తర్వాత చరణం ఎత్తాం. నీ నా ఎముకలన్నీయు నా జీవింపచేయుమయా, చిండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని హృదయములో ప్రవహింపజేయుమయా. ఆగండి. ఎండిన ఎముకలు ఏమైపోవాలంట? ఏమైంది? ఏసుకల్ గ్రంథంలో ఎండిపోయిన ఎముకలన్నీ ఒక చోట పడుంటే ఆ సేవకుని యొక్క ఎముకలు తగిలిన వెంటనే, ఎలీషా ఎముకలు అక్కడ తగిలిన వెంటనే తిరిగి లేచినట్లు, ఏసుకేలుకి దేవుని యొక్క ప్రవచనం ప్రవక్త ద్వారా మాట్లాడిన వెంటనే ఆ ఎముకలన్నీ ఏమయ్యాయి? తిరిగి కలుసుకుని అస్థిపంజరం ఏర్పడి చర్మము వచ్చి దాని లోపల మాంసం కూడుకుని రక్తనాళాలు వచ్చి ఆత్మ దేవుని యొక్క ఆత్మ దాని లోపలికి వెళ్ళి గొప్ప సైన్యమే లేచి నిలిచెను. రెండు పనులు చెప్పండి. నేను ఇంతకు ముందు ఇలా చచ్చిపోయాను, ఇప్పుడు చక్కగా దేవుణ్ణి ఇలా బతుకుతున్నానని రెండు మాటలు చెప్పండి. వేసి ఇలాంటి ఎముకను నేను ఇప్పుడు నేను బ్రతికానని ఒక్కడు చూపించండి. ఇంకా ముదిరిపోయి ఏం చేయకూడదో తెలిసిపోయింది, అది చేస్తున్నారు. ఏమి చేయాలో తెలిసిపోయింది, అది చేయడం మానేశారు. మరి ఏమి ఎముకలు తిరిగి బ్రతికితే ఉపయోగమే ఉంది? పాటలు పాడుకోవటానికే ఉపయోగపడుతున్నాయి కానీ శరీరాన్ని ఆస్పదం చేసుకునే దాని లోపలికి వెళ్ళి మనం ఆలోచించటం మరిచిపోతున్నాం. అందుకే ప్రభు మళ్ళీ ఈ పత్రికలో రోమన్కు క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ అంటారు, రోమన్స్ ని. క్రైస్తవ రాజ్యాంగం ఏంటంటే రోమ పత్రిక క్రైస్తవ జీవిత మార్గదర్శి ఏంటంటే లైఫ్ ని ముందు తీసుకెళ్లేది ఏంటి అంటే యాకోబు పత్రిక. రోమన్స్, జేమ్స్ ఈ రెండు కూడా నీ విశ్వాస జీవితానికి రెండు హద్దులు. రోమన్స్ ని దాటిపోవడానికి లేదు, జేమ్స్ ని మీరిపోవడానికి లేదు. ఆ రెండింటిలోనే నీ లైఫ్ అంతా కూడా బైండ్ అయి ఉంటుంది. గమనించండి. రైట్, ఒకసారి మళ్ళీ వెనక్కొద్దాం. పోకిరి చేష్టలు, కలహము. కలహం తర్వాత వచ్చేది ఏంటి? మత్సరం అంటే తెలుగు భాషలో ఒక పదం ఉంది. ఏంటా పదం? కుళ్ళు. మత్సరం ఎముకలకు కుళ్ళు. ఆ మత్సర పడిపోతా ఉంటాం అన్నమాట. మత్సరానికి కొన్ని అర్థాలు చెప్తాను. ఆ మత్సరం ఎలా వస్తుందో చెప్తాను. ఫస్ట్ మత్సరం లోపలికి ఎలా ప్రవేశిస్తుంది చెప్పండి. కలహం బయటకు వచ్చేది, మత్సరాన్ని బయటికి తీసుకొచ్చేది. ఈ రెండు పక్క పక్కన నడుస్తాయి. ట్విన్స్ అండి. ఏది? కృపా సత్యము, నీతి న్యాయము, ఇలాంటి ట్విన్స్ లో విడదీయడానికి లేవండి. అదే ఫెయిత్ అండ్ హోప్, విశ్వాసం నిరీక్షణ, అలాగే ఈ రెండు కూడా. ఒకసారి ఆలోచించండి. కలహముకు మత్సరానికి పక్క పక్కన ఉంటుంది. ఈ రెండింటిని మన శరీరం లోపలికి తీసుకునేటువంటి అవయవాలు ఏంటి? కలహము దేనిలో నుంచి స్టార్ట్ అవుతుంది? చెవులు. నీ చెవుళ్ళు పడిందా? ఇంకంతే. ఆ తెల్లవారు నీ చెవుల నుంచి నీ నోట్లో బయటకు వస్తుంటది. చెవులు వింటాయి, నీ లోపల నింపుతాయి, హృదయం నిండింది, మళ్ళీ నోరేం చేస్తుంది ఇప్పుడు బయటికి? ఓ కక్కుతా ఉంటదండి. రైట్. మత్సరం ఎలా బయటకు వస్తుంది? కళ్ళు, ఒళ్ళు. వెళ్ళేది ఒకటే పార్ట్, చెవుల్లో నుంచి వెళుతుంది. బయటకు ప్రదర్శించేది మాత్రం కళ్ళుతోని, ఒళ్ళుతోని, శరీరంతోని బయటకు ప్రదర్శిస్తుంది. కుళ్ళు, కుళ్ళు చేస్తలు. మనం ఒకళ్ళు చూసినంటే మూతి తిప్పుకుంటారు, చేతులలో ఇరుస్తూ ఉంటారు, కొన్ని రకాల అవమానపు మాటలు మాట్లాడతారు, సిగ్గుకరమైనటువంటి జుగుప్స కలిగించేటువంటి మాటలు మాట్లాడతారు, సెటార్లు వేస్తారు, సొనుగుతారు. తెల్లవారులు సొనుగుతారు కొంతమందికి, అది కృప. ఏంటో తెలుసా? అలాంటి వాళ్ళు నేను నిజంగా చిన్నపిల్లల వాళ్ళ దగ్గర పెట్టండి. ఎందుకో తెలుసా? వీళ్ళు సొనుక్కోవడం వల్ల వాళ్ళు నిద్రపోయేలా ఉంటారు. వీళ్ళు సొనుగుతూ ఉంటే పిల్లలకు అర్థం కాదు కదా, మా అమ్మలు ఆలపాటు పాడుతుంది అనుకుని అలా ఆగిన నిద్రపోతారు. లేచేటప్పటికి ఈవిడ ఆల్రెడీ సొనుగుతూ ఉంటుంది కదా, పాలు పడుతుంది. అలాంటి తల్లులు ఎంచండి, ఎంచి దాదులుగా అప్పగించండి, భార్యలుగా ఉంచకండి. చాలా ప్రమాదం, నిద్ర ఉండదు. దాది అంటే ఏంటి? పెంచి పెద్ద చేసే పద్ధతి. భార్య ఏం చేయాలి? భరించి సంతోషంగా ఎత్తుకోవాల్సిన పద్ధతి. ఇది ఎత్తుకోలేనప్పుడు దానికి ఇవ్వాలి కదా. అందుకు దాదిగా పెట్టాలి అలాంటి వాడిని. ఎక్కడైనా పిల్లల కంటే వాళ్ళు ఎత్తుకుని వెళ్ళి చేయండి. ఇప్పుడు మత్సరము నీ ఒంటిలో నుంచి బయటకు వచ్చే భాగాలేంటి? అలుగుడు. చెప్పండి ఒకసారి, మత్సరం కుళ్ళు ఎలా వస్తుండదు బయటికి? అలగడం, సనగడం. సనగడం గ్రేట్ ఎఫెక్ట్, అది డిటిఎస్ ఎఫెక్టే. విచిత్రమైన తలుపులన్నీ ఏదంటే ఈయన సొరుగుడు బయటోడు కనపడదు, దుప్పట్లో ఉంటుంది సొరుగుడు. అబ్బబ్బబ్బబ్బా, ఆ మ్యూజిక్ కి ఏ రాజుకుడు పలికిరాడేమో. ఎందుకు? ఆ సంగీతనాదం లోపల బాడీ రిథం ఉంది కదా, ఆ రిథంకి దగ్గ డైలాగు, ఆ ఏడుపు, ఆ కేకలు, ఆ మూలుగు. ఆకలో తెలియదు, నొప్పో తెలియదు. ఈ ఆకలికి అన్నం పెడతాం, నొప్పికి మందు రాస్తాం. ఇదే నొప్పి, మత్సరం, కుళ్ళు. ఆ కుళ్ళు సొనుగుడుతో 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 నిద్ర లేకుండా, నిద్ర పోనివ్వకుండా, నిద్ర పోకుండా నీ శరీరం అంతటితోనూ ప్రదర్శిస్తూ ఉంటది. మీకు తెలుసా, ఆ కుళ్ళు అనేటువంటి లక్షణం మీ శరీరంలో ప్రతి పార్ట్లో నుంచి బయటకు వస్తుంది, ప్రతి పార్ట్. ఒక సహోదరుడు వచ్చి చెప్తున్నాడు, మా ఆవిడికి ఏమైనా ఎవరి మీద ఏమైనా కుళ్ళు పట్టిందంటే రెక్కేస్తుందండి బాబు ముందన్నాడు. గోల్డ్ నుంచి బయటకు వస్తుంది ఆవిడికి, ఆ కోపం ప్రదర్శించేటప్పుడు ఆ చిరాకుతో ఆ గీరేస్తుందంట. అప్పుడు అర్థం అవుతుంది, మా ఆవిడికి ఏ చీర చూసింది ఇవాళ, అది పట్టినట్లేదు. ఇప్పుడు నేను తెల్లవారులు బతిలాడతాడు, ఏ చీర చెప్పవే, ఎవరి డ్రెస్సు చెప్పవే, ఎక్కడ కొన్నారో కొనుక్కోవే, ఎందుకే నన్ను నిద్రపోను, తెల్లారి ఆఫీస్కి వెళ్ళాలి అంటాడట. అని చెప్తాడు పాస్టర్ గారు, నిజంగా ఈ కుళ్ళు అనే లక్షణం ఎక్కడ ఉంటుంది, ఆ తిత్తు ఎక్కడ ఉంటుంది కోసేయండి అన్నాడు. ఎక్కడ ఉంటుంది ఆ తిత్తు? బాడీ మొత్తం ఉంటుంది. ఒక షాక్ ఉంటే గ్లాండ్కి ఆపరేషన్ చేయమని జానకి బాబు మొత్తం ఇమ్మనొచ్చు. ఆయన మొత్తం బాడీ అంతా కొయ్యమండి, ఆయన ఎక్కడికి వస్తాడు? మొత్తాన్ని మొత్తం చేయగలడు కానీ కొయ్యలేరు వాళ్ళు కూడా. అందుకే ఆలోచించండి ఒకసారి, మత్సరము ఈ భాగాలు ఎన్నో లెక్క పెట్టండి అన్న ఒకసారి. మళ్ళీ అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసము, పోకిరీ చేష్టలు, కలహాలు, మత్సరము, ఎన్ని? అబ్బా బెస్ట్ లక్షణాలు ఆరు ఉన్నాయి. ఈ ఆరు రాత్రి చేస్తాం, సందకాడే చేస్తాం, చీకటి పడ్డాకే చేస్తాం. ఇది అప్పుడే చేయాలనిపిస్తుంది, మొత్తం అప్పుడు మళ్ళీ చేస్తే మళ్ళీ దొరికిపోతాం, పబ్లిక్ నోటిఫై అయిపోతాం, ఐడెంటిటీ వచ్చేస్తుంది, ఈవిడ అలానా ఈవిడ పలానా అనే రెండు గుర్తింపు వచ్చేస్తుంది. కాబట్టి అలా చేయడానికి ఇష్టపడం. ఏం చేయాలి అందుకని? ఏం చేయాలి? పగళ్ళు నడుచుకునేటట్టు ఎలా నడవాలంట? మర్యాదగా నడవాలంట. రాత్రి నడుచుకునేటట్లు నడిస్తే కుదరదు, పగలు ఎలా నడవాలి? మర్యాద. ఒకసారి చెప్పండి, ఎందుకు మర్యాదగా నడవాలి? ఎందుకు మర్యాదగా నడుస్తాం? ఒకసారి ఆలోచించండి. ఈ మర్యాదగా నడవాలి అని దేవుని యొక్క వాక్యం ఎందుకు చెప్తుంది తెలుసా? నీవు ఎప్పుడైతే నీ బాడీ యొక్క వీక్నెస్ ను తెలుసుకుంటావో, డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడడం పెరిగిపోతుంది. నువ్వెప్పుడైతే ఎక్కువగా నీ శరీరం గురించి నీవు నీ వీక్నెస్ ని నువ్వు క్యాచ్ చేస్తావు, అమ్మా ఇదే నా ప్రాబ్లం అని నీకు తెలిసిపోద్దు, ఎక్కువగా దేవుని మీద ఆధారపడే సమయం వస్తుంది. అందుకని నీ శరీరాన్ని మర్యాదగా ఉంచాలి అని. మీరు గమనిస్తే లోకంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు, దేవుడు అనగానే బొమ్మ ఉండాలి, ఓ బొమ్మ తయారు చేస్తారు, ఆ బొమ్మను అక్కడ పెడతారు. ఫస్ట్ ఓ గణపతి భయే అని ఒక పాట వేస్తారు, నెక్స్ట్ ఏమి సినిమా పాట బాబా, ఇప్పుడున్న వాటిల్లో హైలైట్ డ్యాన్స్ ఉన్న పాట ఏదైతే ఆ పాట వేస్తారు. అదే ఇలాగలా కాదు, అప్పుడు కానీ దేవుడికి ఊపు రాదు, అంతే వీళ్ళకి ఊపురాదు దేవుడికి ఊపురాడు. అంటే వాళ్ళు ఎంత ఆవేశాన్ని శరీరాన్ని రెచ్చగొట్టేలాగా చేస్తాయి. ఇది మర్యాద అమర్యాద? అమర్యాద. మరి మర్యాద ఏంటి? క్రమంగా నిలబడడం, పద్ధతిగా ఉండడం, పద్ధతిగా చేయటం, పద్ధతిగా, పద్ధతి, పద్ధతి, పద్ధతి. ఈ పద్ధతి అంతా ఎక్కడ బోధించబడుతుంది? దేవుని మందిరంలో బోధించబడుతుంది. అక్రమం అంతా ఎక్కడ కనపడుతుంది? సంఘం వెలుపడి కనపడింది. అంటే లోపల చీకటిలో నువ్వు చేస్తున్నటువంటి పనులు, బయట నువ్వు చేస్తున్న పనులు, రెండింటికి మధ్యలో నువ్వు పరిశీలన చేసుకోవాలి. అందుకే మర్యాద అనే పదము క్రైస్తవ పరిభాషకే చెందింది, ఇతర భాషలు ఎక్కడ కూడా మర్యాద అనే పదాన్ని ఎక్కడ వెతికినా కూడా కనబడరండి. చేస్తారు కానీ అన్ని విషయాల్లో కాదు. మర్యాదగా నడుచుకుందుము, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారలారే. ఏమన్నాడు? మెట్టుకు ఎలా రే బాబు జరిగినట్టు, మెట్టుకు ఎలా ధరించుకోవాలంట? యేసుక్రీస్తుని ధరించుకోవాలంట, వేసుకోవాలి. యేసుక్రీస్తుని ఎలా వేసుకుంటారండి? ఆయన ఏమన్నా ఇలాంటి జరికినా మరి ఎలా వేసుకుంటాం? యేసుక్రీస్తుని ధరించుకున్నట్లు మిట్టు కనగానే మీరు మా మేడెక్కారని మెట్లు చూడకండి. అది ప్రొనౌన్సింగ్ కి ఈజీగా ఉండడానికి బైస్టప్ అనే చెప్పడానికి అలా వాడాడు, అంతేకాని అదేం మెట్లు కాదు. ఇప్పుడు ఎలా వేసుకోవాలి, యేసుని ఎలా ధరించుకోవాలిట్రా ఆలోచించండి. ఇదిగో దానికి తిరుగు. ఇప్పుడు తను మొదట ఏం వేసుకున్నాడు, ఒక చేతి, రెండవది రెండు. ఇప్పుడు మొత్తం శరీరము మొత్తం ఇప్పుడు ఎవరి కవర్లోకి వెళ్ళిపోయింది, తను ఏదైతే ఒకప్పుడు ఒకలాగున్నాడో ఇప్పుడు వేయగానే మొత్తం దీని లోపలికి వెళ్ళిపోయాడు. కవర్డ్ విత్ సమ్ జాకెట్, క్రీస్తుని ధరించుకోవడం అనంటే తన శరీరము కనపడకుండా మరొక వ్యక్తి కింద కనపడాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముందు నుంచి మీరు చూశారు తన వరప్రసాదం మీకు అర్థమైంది, ఇప్పుడు ఎక్కడ నుంచి చూస్తే గుర్తుపడగలరా సమ్ ఎక్స్. బట్ బయటకు కనపడేటప్పుడు ఎవరు కనపడతారు తెలుసా, దూరం నుంచి చూసినప్పుడు క్రీస్తు కనపడతాడు వెనక నుంచి. నువ్వు ముందుకొచ్చి చూస్తే తప్ప నువ్వు కనపడవు, కానీ నీ మీద ధరింపు చేయబడింది ఏది, క్రీస్తు. కూర్చో, క్రీస్తుని ధరింప చేసుకోవటం. మెట్టుకు సహోదరులారా, మీ శరీరం ఏదైతే ఉందో మీ శరీరాన్ని కంప్లీట్ గా దాన్ని నచ్చట్ చేయండి, దాన్ని కవర్ చేయండి, దాన్ని ప్యాక్ చేయండి, దాన్ని ఫిల్ చేయండి. దాని మీద ఉండవలసినటువంటి ఆచ్ఛాదన ఏదైతే ఉండాలో అది క్రీస్తు, క్రీస్తుని మీరు ధరింప చేసుకోండి అన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం, యేసుక్రీస్తుని ధరించుకోవటానికి మన దగ్గర మనకు తెలిసిన మెథడాలజీస్ ఏంటి? ఏ బ్యూటీ పార్లర్ అయినా యేసుక్రీస్తు మేకప్ వేయగలరా? ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో మెల్ గిబ్సన్ వేసుకున్నాడు, వేరే విషయం వదిలేండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు లాగా నటించాడు, బట్ హీఈస్ నాట్ జీసస్ క్రైస్ట్. అతడు తాగేసి 2013 లండన్ లో దొరికిపోతే ఆ 500 pounds ఫైన్ కట్టినట్టు మొత్తం రికార్డులు చూపిస్తున్నారు. ఈజ్ అ మ్యాన్, ఆ మనిషి. వాస్తవానికి ఆలోచిస్తే మనిషి జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నువ్వు క్రీస్తుని ధరించుకోవడం ఏ పాటలో ధరించుకుంటావు, ఏ పద్ధతుల్లో ధరించుకోవడానికి ఇష్టపడగలవు? నీవు క్రీస్తుని చూపించినప్పుడు, నీ ద్వారా క్రీస్తు ప్రకటించబడాలనుకున్నప్పుడు, నీలో నుంచి ఉన్న క్రీస్తుని ఇతరులు చూడాలనుకునేటప్పుడు, హౌ యూ షేప్, నీ శరీరాన్ని ఏ పద్ధతిలో చేయగలుగుతావు? కొంతమంది అసలు ఆ ఫొటోస్ కొన్ని కలెక్ట్ చేశాను దీని మీద వేద్దామని, బట్ ఇది ఇవాళ వేరే వాళ్ళు మాట్లాడాలి కానీ నాకెందుకు దేవుడు మాట్లాడమంటున్నాడని మాట్లాడేస్తున్నాను. దానిలో పిల్లలు ఎంత చక్కగా, ఈరోజు యంగ్ పాస్టర్స్, యంగ్ ప్రీచర్స్, వాళ్ళు దేవుని యొక్క సేవకులుగా ఆయా దేశాలలో వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటే, తెల్లారి లండన్లో ఉంటున్నాడు, సాయంత్రం అమెరికాలో ఉంటున్నాడు, ఆ తర్వాత దుబాయ్లో ఉంటున్నాడు, ఒకే పూట తిరిగేస్తున్నాడు మూడు చోట్ల. ఎలా చెప్పేస్తున్నారో ఏం ప్రకటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ వాళ్ళని చూస్తే మాత్రం మీరు జీసస్ ఎట్టి పుస్తలో కనపడ్డం, చిన్న పిల్లి గడ్డం, దీనికి ఇచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ వెట్ లుక్ అంట. నేను అడిగాను ఏంట్రా నూనె రాసావా అని అడిగాను, లేదన్నా లండన్ పీపుల్ లైక్స్ వెట్ లుక్, దట్స్ వై ఐ పుట్ జెల్ అండ్ మై హెయిర్ అన్నాడు. ఓహో, బైబిల్ ఏం చెప్తుంది, నీ తలకు నూనెను తక్కువ చేయకుము, వీడు జల్లని ఎక్కువ చేసుకుంటాడు, ఏంటి బాధ తెలీదు. ఓకే, అది చూస్తే ఇదేమో సగం దోపేట ఇక్కడ ఇలాగా ఇలా ఉన్నాడు, ఈ స్ప్రీచింగ్ ఇంత పెద్ద బైబిల్ పట్టుకుని ఇలా ఇలా తిరుగుతున్నాడు. రే తక్కైనా సరిగ్గా చెయ్యి, ఏదో ఫ్రంట్ షర్ట్ జిరిగిపోయి బ్యాక్ ప్యాంట్ జిరిగిపోయినట్టు, ఏంటా మేకప్, ఏదో పద్ధతిలోకి వెళ్ళు, ఏంటది సినిమా స్టైల్స్ లోనే వాళ్ళు ఏదో చేస్తారు, నువ్వు అలా చేసి హౌ యూ కెన్ ఎగ్జిబిట్ త్రూ యూ జీసస్ నువ్వు ఎలా ప్రదర్శించగలవు? నీ శరీరం ద్వారా బయటకు ఆచ్ఛాదంతగా నీ చూసే మనిషికి నువ్వు ప్రభువుని ఎలా చూపించగలవు? అడు ఏమన్నాడు తెలుసా, అన్నా అందరూ మీలా ఉండరు, నా అప్డేట్ అవ్వండి అన్న అన్నాడు. హీ వాజ్ అడ్వైజింగ్ మీ టు గెట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ మ్యాన్. ఎప్పుడు ఆ డెప్పకటింగ్ వేసుకుని ఎంతసేపు ఎలాగైనా పెద్ద పెద్ద షర్ట్లు వేస్తావు, మేక్ షార్ట్. అరే మేక్ షార్ట్ డజంట్ సెన్స్ ద క్రైస్ట్, టూ మచ్ లాంగ్ అది యేసు ప్రభుని చూపించదు. కానీ నువ్వు జీవించే ప్రవర్తన లోకము పోకడతో నడుస్తున్నావు, దేర్ యు ఆర్. లోకపు పద్ధతులతో నడిచిపోయేటప్పుడు నువ్వు యేసుక్రీస్తు రీతిని చూపించగలను నువ్వు అనుకుంటున్నావు, మేబీ యువర్ టెలింగ్ ఐఎమ్ ప్రీచింగ్ క్రైస్ట్ బట్ యు నాట్ షోయింగ్ క్రైస్ట్. నువ్వు చెప్పేది నీ అంతరంగంలో ఉండేది ఒకటైనప్పుడే నువ్వు ధరించుకుని ఉంటావు. ఐ షుడ్ సే మై క్లాత్ షుడ్ స్పీక్, నా బట్ట నాతో మాట్లాడాలి, నేను వేసుకున్న బట్ట మీతో మాట్లాడాలి, నా ఆచ్ఛాదన నా అలంకరణ నా మనుషులతో మాట్లాడాలి. అది మాట్లాడడం మానేసి నా మాట ఒకటేయ్యను, నేను ఎలాగే ఉంటాను, నాకే నాదేమి తప్పు కాదు, హౌ యు సే క్రీస్తుని ధరించుకున్నవాడు ఎలా అవుతావు? కాబట్టి ప్రతి పరిచర్య ప్రభువుకి భయంకరంగా మారాలి అనంటే నువ్వు దేన్ని ఆస్పదం చేసుకోకూడదు, అక్కడ ప్రాబ్లం ఉందండి. మళ్ళీ అరే నీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా నీ బాడీయే కాబట్టి బాడీని ఎంత బిల్డ్ చేద్దామో, బాడీని ఎంత డెకరేట్ చేద్దామో, బాడీని ఎంత బ్యూటిఫై చేద్దామో, బాడీని ఎంత ఎక్స్పోజ్ చేద్దామో, యువర్ సింపుల్ కాన్సెప్ట్, పాపపు ఆలోచన. పాల్ క్లియర్ గా చెప్తున్నాడు, ఏ రోమన్స్ డోంట్ బి లైక్ దిస్. నీ ఫ్లెష్ ని ఆధారం చేసుకుని నడవకండి, మెట్టుకు మీరు క్రీస్తుని ధరించుకున్న వాళ్ళ కనపడండి. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, అడిగినప్పుడు, చెప్పినప్పుడు నీలో నుంచి క్రీస్తు ప్రభావం కనపడాలి, క్రీస్తు అభిషేకం కనపడాలి, క్రీస్తు కృప కనపడాలి, క్రీస్తు సత్యం కనపడాలి, క్రీస్తు జీవితం కనపడాలి. అది కనపడకుండా నీ బాడీని పక్కన పెట్టుకుని ఇవన్నీ నువ్వు చేస్తానంటే ఎలాగవుతాయి? నేను ఒక యంగ్ బాయ్ లండన్ లో ప్రీచ్ చేస్తుంటే వాడితో చెప్పాను, తమ్ముడు నీ మెసేజ్ నాకు వినడానికి ఇష్టపడింది కానీ నేను చూడడానికి ఇష్టపడను రా అన్న. జస్ట్ ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్, బట్ వినడానికి నేను కొంచెం ప్రయత్నం చేస్తున్నాను, ఇప్పుడే కృప అడుగుతున్నాను. ఎందుకంటే నేను నేర్చుకోవడానికి ఏమి నువ్వు నాకు చెప్పట్లేదు, ఎంతసేపు ప్రజలందరికీ నువ్వు ఎలా కనపడాలనుకుంటున్నావో అదే చూపిస్తున్నావు. ఐమ్ సారీ అని అంటే అన్నాడు, అన్నా మీరు ఏ రోజైనా నన్ను మెచ్చుకునేలాగా నేను ప్రసంగం చేస్తానన్నా అన్నాడు. నీ ప్రసంగానికి కావాలంటే ఫేస్బుక్ లో పెట్టి లైక్లు కొట్టమని మా చర్చలు అందరికీ చెప్పారనుకో, ఏమవుతప్పుడు ఓ లైక్లు వచ్చేస్తాయి. దట్ డజంట్ మీన్ ఇట్ ఇస్ గాడ్స్ అప్రూవల్ ఇస్ దేర్. దేవుడు నిన్ను అందు అంగీకరించాడని, అనుమతించాడని చెప్పగలవా? కాదు. మనుషులు అభిప్రాయాలను బట్టి, బాధలను బట్టి, అవుట్ ఆఫ్ ఎమోషనల్ లవ్ అండ్ అఫెక్షన్స్ ను బట్టి ఏదైనా చేస్తారు. దానిని బట్టి దేవుని మాట కాదు. నీ శరీరాన్ని నువ్వు ఆస్పదం చేసుకుంటున్నావు, నీ బాడీని బట్టి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నీ బాడీ ఉంది కాబట్టి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఈ రోజు నువ్వు ఆలోచించాల్సింది ఓవర్కమింగ్ ద బాడీ, హౌ ఇట్ వాజ్, ఎలా నీ శరీరాన్ని నువ్వు బయటకు తీసుకోవటం ఎలా, దాన్ని దాటడం ఎలా, దాని బలహీనతను నువ్వు గెలవటం ఎలా, అది నువ్వు ప్రయత్నం చేశావా? ఇది ఆస్పదం చేసుకోవద్దు. ఇది ఉండడం వల్ల నువ్వు పనులు చేస్తున్నావు, ఈ బాడీని బట్టి నువ్వు పని చేస్తున్నావు. పౌలోకి మాట్లాడాడు, నా శరీరాన్ని నేను ఎక్కువగా తరచూ ఏం చేశానో చెప్తాను చూడండి. ఒకసారి కొలంది పత్రిక తీద్దాం. ఉపవాసములతోనో జాగరణలతోనో 11వ అధ్యాయము 27వ వచనం చదవండి. 2 కొరింథీ 11:27. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఇంకను ఇలాంటివి చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవి కాక సంఘములంటి గురించి చింత ఉంది, భారము దినదినమున కలుగుతున్నది. ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడు కానా? ఎవడైనా తొట్టుపడినా నాకును మంట కలగదా? ఆశ్చర్యపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గూర్చియే ఆశ్చర్యపడు. ఏంటి బాధంతా? పాల్ బాధంతా ఏంటి? అతనికి ఆశ్చర్యమంతా ఏంటంటే బలాన్ని బట్టి కాదు, తన బాడీ సఫర్ అవుతున్న దాన్ని బట్టి ఆనందిస్తున్నాడంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన బాడీని ప్లెజర్ అవడాన్ని బట్టి ఆనందిస్తున్నాం. సఫరింగ్ కి ప్లెజర్ కి అపోజిట్ డైరెక్షన్స్. ఒకటి తృప్తి పొందుతుంది, ఒకటి వేదన చెందుతుంది. తృప్తి పొందుతున్న నీ శరీరం అడుగుతుంది, పర్వాలేదు సంతోషించు ప్రభు కొరకు. రెండో శరీరం అంటది, దెబ్బలు తిను పర్వాలేదు, అవమానించబడు పర్వాలేదు, నలిగిపో పర్వాలేదు, బలహీనతలను పొందు పర్వాలేదు. నేను అక్కడ రెండు విషయాలు చదివాను, ఒకటి ఆకలి దప్పులు, దాని పక్కన ఇంకో పదం ఉంది ఏంటి చూడండి, ఆకలి దప్పులు. ఏంటి రెండింటికి తేడా ఏంటి? ఆకలి దప్పులకి ఉపవాసానికి తేడా ఏంటి? మనకి రెండు ఒకటే. మా డార్లింగ్ అంటుంది, అమ్మా ఇవాళ నువ్వు ఈ కూర తినాలి అంటే అలీబాబు ఫాస్టింగ్ 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 అంది. కూర ఎక్కక ఏమొచ్చింది ఇప్పుడు? ఫాస్టింగ్. నేను కూర్చోబెట్టి అలాంటి వాళ్ళకి చక్కగా తినిపిస్తాను. ఆ తర్వాత అంటుంది, బాగుంది అలీబాబు పర్వాలేదులే. ఏంటి ఫాస్టింగ్ అనేటప్పుడు ఆకలి దప్పులకి తేడా తెలియదు మనకి. ఆకలి వేయటమే ఉపవాసం అనుకుంటున్నాం, ఆకలిగా ఉంచుకోవడమే శరీరాన్ని శ్రమ పట్టడమే ఉపవాసం అనుకుంటున్నాం. దట్ ఈస్ డిఫరెంట్. ప్రజల గురించి భారం కలిగినప్పుడు అతను చేసినది ఉపవాసం, తన ఆకలి ఉన్నప్పుడు ఎవడు పెడతాడా అని వెతికింది ఆకలి దప్పిక. తినడానికి లేదు, కొనుక్కోవడానికి లేదు, అనిపించడానికి లేదు, దాగడానికి లేదు, తృప్తి పొందడానికి అవకాశం లేని ఆకలి దప్పులు గడిపాడు. ఇవన్నీ ఎవరిని సఫర్ చేయడానికి? మరొక సందర్భంలో అంటాడు, నేను ఇవన్నీ నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నానని చెప్తాడు. కెన్ ఎనీబడీ టేక్ ద రిఫరెన్స్? నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నాను ఈ విషయాలను బట్టి అని చెప్తాడు. అమ్మా 9:27 చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నే భ్రష్డు అయిపోదామో అని నా శరీరం ఏం చేస్తున్నాడట? ఈయన నల్లగొట్టేసుకుంటున్నాడట. దేన్ని? ఈరోజు అదే పాల్ లాంటి బాడీలు ఇక్కడ ఎవరికైనా ఉంటే ఎలా రెచ్చిపోతారు చూడండి ఒకసారి ఊహించండి. 2015 క్రిస్టియానిటీ పాల్ లాంటి మ్యాజిక్ బాడీ ఉంటే, మ్యాజిక్ బాడీ అంటే హీలింగ్ మిరకల్స్, పౌలు నేడపడి ఏమయ్యారు, నడికట్టు పట్టుకెళ్ళేమయ్యాడు, ఆజ్ఞపిస్తే ఏమయ్యాయి, అలాంటి మిరకల్సే మనకుంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, హెలికాప్టర్లోనే విమానంలోనే నడుస్తున్నారు వాళ్ళు, నడిచే దారి ఏమైనా ఉందా, మర్చిపోయారు కదా వీళ్ళు, అది నడకూడదు మర్చిపోయారు, ఎప్పుడైనా నడిస్తే ఆ స్టేజ్ మీద 20 అడుగులే. ఏంటి పరిస్థితి, పాల్ లాంటి బాడీ కాదు ఇవి, మిరకల్స్ బాడీస్. మొన్న ఒక ఆయన అంటున్నాడు, విచిత్రం పాస్టర్ గారు భలే ప్రార్థన చేశారండి, భలే వాక్యం చెప్పారండి, అందరూ ప్రార్థన చేద్దామన్న తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, 3 రోజులు అలాగే ఎత్తపడుతున్నాడు దిగపడుతున్నాడంట ఆయన. ఎప్పుడు వస్తున్నాడు, అందరూ ఆరాధనలో ఉండగా స్టేజ్ మీద దిగుతున్నాడంట ఆయన, అందరూ కళ్ళు మూసుకు ప్రార్థన చేస్తుండగా ఎత్తబడిపోతున్నాడంట. అంటే భయం కదా వాళ్ళు ముట్టుకుంటారని, తెలియదు చాలా మందికి ఈ పాస్టోరియల్ ట్రీట్మెంట్ ఎలా అంటే బాడీని ఆస్పదం చేసుకునేటువంటి జీవితాలు అయ్యాయి. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నల్ల కొట్టుకున్నా. ఇంకొక వర్స్ ఉంది, ఇంకోటి ఎక్కడ 1 నేను హెచ్చిపోకుండా నిమిత్తం అని చెప్తాడు, 2 కొరింథీయులు 12:7 అప్పుడు చదివాను కదరా, ఎస్ నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నది, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోతున్న నన్ను నలుగు కొట్టుటకు సాతాను యొక్క దూతగా వంచబడను. ఇంకో చోట కూడా ఉంది, ఈ 2 కాదు ఇంకా ఉంది, సరే ఎందుకు అంత బాధ, ఎందుకు అంత వేదన తన శరీరం తీసుకోవాలనుకుంటున్నాడంటే ఉన్న కాన్సెప్ట్ ఒకటే, ఆ శరీరాన్ని అతను తన బలహీనతలను రికార్డ్ చేయడం ప్రారంభించాడు. ఆ శరీరం ద్వారా క్రీస్తుని ధరించుకోలేనివ్వకుండా ఉండగలిగేటట్లు, లోకంలో మనుషులకు గుర్తుపడేటట్లుగా చేయటానికి ప్రయత్నం చేస్తుందని రికగ్నైజ్ చేశాడు. ఆ బాడీయే అతని విశ్వాసాన్ని భ్రష్టు పట్టేస్తుందని తను రికగ్నైజ్ చేశాడు. ఆ బాడీయే ప్రతిసారి ఆలోచనలతో సతమతం చేస్తుందని గుర్తించాడు. అందుకని ఆ శరీరాన్ని ఏం చేశాడు ఆయన, నలగొట్టడానికి, అణిచివేయడానికి, దాని నుంచి బయటకు రావడానికి కంప్లీట్ గా ఎఫర్ట్ పెట్టాడు. ఒకసారి ఆలోచించండి, మనం ఈరోజు మన శరీరానికి సంబంధించినటువంటి విషయాలను, లోకంలో ఉండేటువంటి పరిస్థితుల మధ్య, ఈ శరీరం నీది కాకుండా నువ్వు దాన్ని ఉంచుకుంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? ఇట్ ఇస్ వండర్ఫుల్ క్వశ్చన్, జస్ట్ హ్యావ్ ఎ డిబేట్ ఫ్యూ మినిట్స్, ఒక నిమిషం ఆలోచించండి. ఇప్పుడు మీరు పక్కన బాడీ తరిమి చేయండి, మీ పక్కన తరిమి చేయండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, అది ఆ బాడీ ఏసుది, ఎవరిది, మీరు టచ్ చేసిన బాడీ ఎవరిది, ఆ యేసు బాడీలో ఎవరున్నారు, ఇప్పుడు ఆ పేరు ఎవరొస్తుందో వాళ్ళు ఉన్నారు, ఓకే, నా మాట అర్థమైందా, ఆ పర్సన్ ఎవరు ఇప్పుడు, జీసస్, బాడీ ఎవరిది, జీసస్ది, లోపల ఎవరున్నారు, నువ్వు ఉన్నావు, ఇప్పుడు యేసు శరీరాన్ని ధరించుకున్న నువ్వు, ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు చెప్పు, మాటలు ఎవరివి, నీదే, బాడీ ఎవరిది, జీసస్. ఇప్పుడు బాడీలో నుంచి అంటే పరకాయ ప్రవేశం అనమాట, యేసు ప్రభు శరీరంలోనికి నీ శరీరం దూరింది, ఇప్పుడు నువ్వు మాట్లాడాలి, ఏం మాట్లాడతావు, నువ్వు పనిచేయాలి, ఎలా చేస్తావు, నీకు నచ్చినట్టు యేసు శరీరాన్ని వాడతావా, యేసు శరీరానికి నచ్చినట్టు నువ్వు వాడతావు, వండర్ఫుల్ నో, ప్రైజ్ గాడ్. ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు, వెన్ ఐ షో యూ ఎ రోబోట్, ఒక రోబోట్ ని మీకు చూపించినప్పుడు, ఇట్స్ ఎ మెకానికల్ ఎక్విప్మెంట్ విచ్ ఇట్ ఈస్ ఓన్లీ మెటల్ బాడీస్, దీని లోపల ప్రోగ్రామ్ లో ఉంది మ్యాజిక్ అంతా, దీనికి ప్రోగ్రామ్ అంతా ఇచ్చాను, దీనికి బాడీ అంతా తయారు చేశాను, పవర్ ఇవ్వలేదు దీనికి, అప్పుడు ఏం చేస్తుంది ఇది, వేస్ యూస్లెస్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది, నీ బాడీలో ప్రోగ్రామ్ ఉంది, అది నువ్వు, బాడీ ఉంది, పార్ట్ ఇట్ ఇస్ జీసస్, ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తా చెప్పు, హౌ యు లుక్, సినిమా హాల్కి వెళ్దాం, బాడీ అంటుంది, బాడీ లోపల నువ్వు అంటావా, బాడీ అంటుందా సినిమాకి వెళ్దామని, లోపల నేను, రైట్, తిడదాం నువ్వంటావా, బాడీ అంటదా, నువ్వో బాడీయా, యేసు బాడీ తిడదామంటదా లేకపోతే భరిద్దామంటదా, ఇప్పుడు తిడదామని ఎవరంటారు, నేను తిరగబడదాం అని చెప్తుంది, ఎవరు, నేనా బాడీయా, ఆలోచించు ఇప్పుడు, ఎక్కడెక్కడ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు చెప్తున్నాను, కమాన్ స్పీకప్, నీ బాడీని జీసస్ బాడీ లోపల పెట్టేశాను. ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం, ఈ రహస్యాన్ని తెలుసుకోలేక వాళ్ళు ఏమంటున్నారంటే, నా బాడీని మీదనా, అంటే నా మీద ఏస్తున్నాడు అనుకోట్లా, యేసు నాలో ఉన్నాడు అనుకుని నీకు నచ్చిందే చేసి, నీకు ఇష్టం వచ్చినట్టు చేసి యేసు నామాన్ని బద్నాం చేస్తున్నావు, పాటు చేసేస్తున్నావు. అందుకే అన్నాడు ఆయన, మిమ్మల్ని బట్టియే కదా నా నామం అవమానపరచబడుతుంది, మిమ్మల్ని బట్టే కదా అన్య జనులు నా నామాన్ని బట్టి వాళ్ళు చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఏంటి ప్రాబ్లం? నీ లోపల వేస్తున్నాడు అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకోవాల్సింది నీ బయట వేస్తున్నాడు, బాడీ వేసుది నువ్వు లోపల ఉన్నావు. ఎక్కడెక్కడ సఫర్ అవుతారు చెప్పండి ఇప్పుడు, కమాన్ స్పీక్అవుట్. ఎక్కడెక్కడ మీరు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు? మీ లోపల ఇప్పుడు లోపల ఎవరు వ్యక్తి మాట్లాడితే చెప్తా ఉండండి, లోపల నేను, బయట ఎవరు? నిద్రపోతాం లేక మాట్లాడించండి. లోపల ఎవరు, బయట ఎవరు? ఇప్పుడు నువ్వు లోపల ఉండి బయట యేసు బాడీ, యేసు బాడీకి తగ్గట్టుగా నువ్వు బెండ్ అవుతావా, నీకు తగ్గట్టుగా యేసు బాడీని బెండ్ చేస్తావా? యేసు బాడీ ఫ్లెక్సిబుల్ బాడీ, చెత్తగొట్టేసుకో ఒప్పేసుకుంటాడు, ఎర్రగొట్టేసుకో ఒప్పేసుకుంటాడు, చీరేసుకో ఒప్పేసుకుంటాడు, గుద్దేసుకో ఒప్పేసుకుంటాడు, కన్నేసుకో ఒప్పేసుకుంటాడు. గడ్డము పీకుటకు ఆయన అప్పగించబడిను, వధించబడు గొర్రె పిల్ల, వధించబడి వాని ఎదుట గొర్రె పిల్ల, బుచ్చు కత్తిరించు వాని వెళ్ళి మౌనముగా ఉండెను. దట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు నీ సంగతి ఏంటి? ఒప్పుకోవట్లేదు సిస్టర్. నీ సంగతి ఏంటి? బాడీ జీసస్ కి కావలసినట్టుగా నీవు బోల్డ్ అవుతావా, నీకు కావలసినట్టు ఆ బాడీని బెండ్ చేయమంటావా? ఏం చేస్తావు? కోపం వచ్చింది, వాట్ వి సే? కోపం వచ్చింది ఏం చేస్తారు చెప్పండి? కోపం వచ్చింది ఏం చేస్తారు? ఇప్పుడు నేను అలిగాను అని అంటే నా శరీరాన్ని నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు హింసిస్తున్నాను, హింసిస్తున్నాను. ఎవరి శరీరాన్ని? నీ శరీరమా ఏ శరీరం అది? మర్చిపోకండి, అందుకే పదిసార్లు చెప్పండి, నేను లోపల ఉన్నాను, బయట శరీరం యేసుది. చెప్పండి మళ్ళీ. ఇప్పుడు నువ్వే పని చేస్తున్నావో నాకు బాగా సుఖపడాలని ఉంది. ఎవరికి? నాకు. దేంతో? మళ్ళీ ఏ శరీరం అండి? చెప్పండి, ఏ శరీరం? యేసు శరీరంతో నేను సుఖపడాలి. ఆయన ఎక్కడ సుఖం? అవమానాలు ఆయనకి ఇష్టం, సిగ్గుపరచబడ్డం ఆయనకి ఇష్టం, నలగొట్టుబడుట ఆయనకి ఇష్టం, రక్తము కార్చుటకు శరీరం అప్పగించుకోవడం ఆయనకి ఇష్టం. ఆ పరిస్థితులు ఎలాంటివైనా సరే ప్రభువా నువ్వు నేను నలగొట్టడం నీకు ఇష్టమైతే దున్నుకో, చాళ్ళు వలె దున్నబడిను అని బైబిల్ చెప్తుంది. ఆ బాడీని దున్నేశారంట, ఒక్కొక్క కొరడ కొట్టి లాగుతుంటే గుచ్చుకుని ఆ పేడు లిగిచినట్టు ముక్కలు లిగుస్తుంటే ఆయన అలా చూస్తూ ఉన్నాడు, తండ్రి ఆర్ యూ హ్యాపీ? ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు అంటాం, నిన్ను ఎక్కడ నొక్కలు నొక్కుతాను రా, నిన్న ఏం చేయాలో చెప్తాను రా, రేపు నుంచి చూడరా, నిన్ను ఎలా ఆడుకుంటారో, భారీ భర్తతో అన్న మాటలు ఇవి. ఫ్రెండ్లు అనుకుంటారేమో, ఫ్రెండ్షిప్ లో కాదు, భర్త భార్య డైలాగులు ఇది. నేను తలుచుకుంటే నువ్వు ఏమైపోతావు చూస్తానందంట ఆవిడ. అప్పుడు ఏమన్నాడు ఆయన? బాడీ క్రైస్ట్ది, అప్పుడు మాట్లాడు చూసారా భర్త పిల్లైపోతాడు, సైలెంట్ అయిపోతాడు. ఎందుకు? క్రైస్ట్ గుర్తొస్తాడు అప్పుడు ఆయనకి. అమ్మ నాయన ఇప్పుడు నేను ఏమన్నా అన్నాను అనుకో, తెల్లారి సిలువ వేసేస్తున్నాను, ఇప్పుడు నేను మౌనంగా ఉండాలి, వదకు చేపడిన గొర్రె పిల్లవాలి నేను, గుర్తొస్తాడు. రేపు తెల్లారు లేచాక భర్తకు కలిగిన రౌద్రము గొప్పది, అది ఎవ్వని మాట వినదు, అవసరమైతే చంపుద్దట, ఆత్మ రోషం అలాంటిదట. అప్పుడు లిగుతాడు తెల్లారి వరకు, ఆత్మ పనిచేస్తుంటుంది లోపల. ఎవరిది? యేసుదా నీదా? చెప్పు నాది. ఇప్పుడు చెప్పండి, నీ లోపల నువ్వు ఉన్నావు, బయట నీ శరీరం ఎవరిది? ఇప్పుడు ఒకసారి చూసుకో నీ బాడీని, నువ్వు ఎలా ఉన్నావు? హాబిటీస్, నీ తలను టచ్ చేసుకో, నీ బాడీని టచ్ చేసుకో. తెల్లారి లిగిస్తే నువ్వు ప్రేమించి, దీనికి డవ్వు సబ్బు, పారాసూట్ నూనె, ప్యాంటీన్ షాంపూ, కాలుకి దగ్గర నుంచి పై వరకు ప్రతిదీ బూటీ కాస్టమ్స్ తోనే నింపేసి, దాన్ని రుద్దేసి శుభ్రం చేసా, బ్రాండ్ దానికి వేసే బ్రాండ్ షర్ట్లు, ఏమిటి ఈ బ్రాండింగ్ బాధ అంతా? దేన్ని? ఎవరి బాడీని డెకరేట్ చేస్తున్నారు? నీ బాడీనా, జీసస్ బాడీనా? విచ్ బాడీ ఇట్ వాజ్? నీ బాడీయా, యేసు బాడీయా? యేసు బాడీ ఏమడుతాడు? నా శరీరాన్ని దేంతో అలంకరించబడ్డాడు? దీనత్వంతో అలంకరించు అంటాడు. మేక్ ఇట్ హ్యూమిలిటీ. అంతేగాని మెన్నో డాట్ కామ్, సిఎంఆర్ సెంట్రల్ కాదు ఆయన అడిగేది. ఏంటి నీ బాధ? నీ శరీరాన్ని నువ్వు అలంకరించడానికి పడే తపన, ప్రభు శరీరాన్ని అలంకరిస్తున్నానని కామన్ సెన్స్ మిస్ అవుతున్నావు చూసుకో. అందుకే నీ శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు అని బైబిల్ చెప్తుంది. డోంట్ బీ విత్ బాడీ. అయితే ఆకలి, ఆకలి ఒకసారి అనండి, ఏం తిందామా? మళ్ళీ చెప్పండి, ఆకలి, ఏమి తిన్నామా, ఏం తాగుదామా, ఆకలి. ఈ మూడింటికి తేడా ఉంది. ఆకలి అంటే ఏంటి? ఆకలికి రుచి. నిజంగా చెప్పండి, తెలుసో తెలీదా? నిజం చెప్పండి, భయంగా చెప్తున్నారేంటి, నిజం చెప్పండి. ఆకలికి రుచి, మరి నువ్వేం తిన్నావు అని ఎందుకు ఆలోచించు? అది ఆకలి కాదైతే ఏం తిన్నుమా. నీకు దాహం వేసినప్పుడు చల్లదిచ్చినా వేడిదిచ్చినా నోరు మూసుకు తాగి పెడతావు, గబగబా తాగాలి. ఎందుకు? గుంత ఆడిపోతే చచ్చిపోతున్నావు అనే ఫీలింగ్. అంతేగాని ఐస్ వాటర్ లేదా, ఫ్రిడ్జ్ లో పెట్టలేదా అన్నావు అనుకోండి, అది ఆ దాహమా, కోరిక. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు శరీరానికి నువ్వు దాహం తీరుస్తున్నావా, నీ శరీరానికి తీర్చుకుంటున్నావా? యేసు శరీరానికి ఆకలి పెడుతున్నావా, నీ శరీరానికి ఆకలి పెడుతున్నావా? ఏం చేస్తున్నావు? దీనికి ప్రాబ్లం అంతా ఎవరికి? నాక, బాడీ ఆఫ్ క్రైస్ట్ కా. యేసు ప్రభు వారికి ఆహారం చూపించిన యోహాన్ సువార్త 4 అధ్యాయం. మీరేంటో ఎలాంటి అన్ని చూస్తారంటారేమో, బైబిల్ అలా ఉండమని నేనేం చేయను? మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేర్చుకోవాల్సింది బైబిల్లో మాట్లాడగా. నాలుగో అధ్యాయంలో ఆయన మాట్లాడాడు, 31 4:31, John 4:31. అందుకే ఆయన ఏమన్నాడు, మీ భుజించడానికి మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అని వారితో చెప్పగా శిష్యులు, ఈ సన్నాసులు ఎప్పుడు తిండే, రొట్టెలు డెవలప్ అవుతాయా, చేపలు డెవలప్ అవుతాయా, మిగిలిపోయిన బాస్కెట్ మా ఇంటి పొట్టు పోదుమా, ప్రశ్నిస్తారు కదా. ఆడ తెచ్చింది 3 క్రితం, యేసు ఇచ్చింది ఆ రోజుది. దేవుని స్తోత్రం. 12 ఎప్పుడే అప్పటికప్పుడు తయారైన ఫ్రెష్ అండి. అవి 3 కాదు, 30 అలాగే ఉంటాయి. బికాస్ ఇట్ వాస్ మేడ్ ఇట్ బై ద జీసస్. యేసుతో తయారు చేయబడ్డాయి కాబట్టి ఆ ప్రత్యేకంగా ఎప్పుడూ ఉంటాయి. ఆలోచించండి, ఇప్పుడు అక్కడ వాక్యం ఏం చెబుతున్నా, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందిరా బాబు అని ఆయన అంటే వీళ్ళు ఏమనేసుకున్నారు, మంచి పులుసు తెచ్చి ఉంటాడు, మటన్ ఖైమా తెచ్చి ఉంటారు, మంచి ఏంటది బర్గర్ చికెన్ ఏవో తెచ్చి ఉంటారు, ఇవి అనేసుకున్నారు వీళ్ళు. అప్పుడు ఆయనకి నిజంగా ఆయనకి తెలియని ఆహారము శిష్యులకు తెలియకుండా వస్తే పెట్టుకుని తినేసే రకం ఆయన. నీ బాడీ హలో, మీరు పైన ఉన్న మీ బాడీ క్రీస్తుది, లోపల మీది. ఎవడు రాకుని తినేసే బాడీ మందే, పక్కడు తెలియకుండా దర్దలాడించేస్తాం. ఏమన్నంటే ఫ్రిడ్జ్ లో ఉంది తినే, లేట్గా ఎవడు రమ్మన్నాడు తినే, అక్కడ ఉంటుంది, మేము తినేసి పడుకున్నాం. ఏంటి మన బాధ, మన బాడీ ఏంటి ఇప్పుడు? నీ తిన్నుమా తాగుదుమా బాడీ. ప్రభువు చెప్పాడు, నువ్వు యేసుని ధరించుకోవాలి, నువ్వు నన్ను ధరించుకునేటట్లు నీ జీవితం కనపడాలి. బయటకు నువ్వు వేసుకునే వేషాలు, నువ్వు వేసుకునేటువంటి వస్త్రాలు నన్ను ఎలాగూ చూపించలేకపోతున్నావు. అట్లీస్ట్ అలవాట్ల ద్వారానైనా నువ్వు నన్ను చూపించు, నీ నడవడిక ద్వారానైనా నన్ను చూపించు, ఆ పరిస్థితుల ద్వారానైనా నన్ను చూపించు అని ఆయన కోరుకుంటే, ఆ శరీరాన్ని మనం ఆయనకు ఆస్పదం చేస్తున్నావా, లేక నీకు నచ్చిన పద్ధతిలో యేసుక్రీస్తుని వాడడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి, హౌ ఇస్ అవర్ లైఫ్, హౌ ఇస్ అవర్ యాటిట్యూడ్స్? యేసు తెలుసు, వాక్యం తెలుసు, ఆత్మ తెలుసు, సంఘం తెలుసు, బోధ తెలుసు, ఇన్ని తెలిసి నీవు లోపల ఉంటున్నావే కానీ బయట శరీరం యేసుది అని నీకెందుకు తెలియలేదు? ఎందుకు తెలియలేదు? ఒక దొంగడు పోలీసులు పట్టుకుంటే అన్నాడు, సార్ ముందే చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ కొడతారో నాకు తెలుసు, ఆ పాటలు నాకు చాలా గట్టిగా ఉంటాయి, మిగిలిన చోటల్లో కొట్టించుకోండి, కొట్టడం వల్ల మీ చేతుల్లో లాఠీలు ఇరిగిపోతాయి, కొట్టేసుకోండి అన్నాడు. వాడు వీడు కొట్టేసుకోండి అంటే అడుగుకుంటాడా, చెత్త కొడిచాడు, ఫుల్గా బాడీ అంతా కొట్టాడు. కొట్టేసిన తర్వాత వీడు ఇలాగని, సార్ ఓకే మీ పని అయిపోయింది కదా, ఇంతకంటే 3rd degree మీరు వాడడానికి వీలు, ఎందుకంటే Section 402 ఊరుకోదు అని వీడియోది సెక్షన్ చెప్పి నన్ను మరి లాకప్ లో పెడతారా, రిమాండ్కి పంపించేస్తారు, తొందరగా తేల్చేయండి, ఎందుకంటే నేను ఇంటిమేట్ చేస్తే మా వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్తారన్నాడు. పోలీసు వాళ్ళు అడుగుతున్నారు, నిన్ను కొడతంటే నీకు నొప్పి లేదంటే, ఐఎమ్ ప్రిపేర్ భయ్యా, నేను దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడే నేను దొరికిపోతే నువ్వు ఇలా కొడతావు కాబట్టి ఇలా కొట్టించుకోవాలని నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను, నా బాడీని ఏం చేశాను, దాన్ని అలవాటు చేశాను, నువ్వు కొట్టుకో నాకేం అవుతుంది, గాడిద రక్తం తాగుతాను రాసుకుంటాను అన్నాడంట. గాడిద రక్తం తాగితే దెబ్బలు తగలవంట నిజమేనా? అంటే నువ్వు పుట్టదంట. వాళ్ళు చెప్తారు మరి, స్టోర్టుపురం దొంగలు చెప్పిన కదా, నిజమా అబద్ధం నాకు తెలియదు. ఆలోచించండి, అలా కొంతమంది కొట్టించుకోవడానికి రెడీ అయిపోతారు తప్ప, అమ్మో నేను గాయపడుస్తున్న యేసు శరీరాన్ని అనే ఆలోచన లేకుండా ఉంటారు కొంతమంది. లేరా ఇక్కడ? బాధంతా ఎవరు తింటున్నారు ఇప్పుడు? అవుటర్ షెల్ ఎవరిది? యేసు. దానికి యేసుకి ఏం జరుగుతుందో దానికి దైవికమైన పద్ధతిలో తీసుకోవడానికి బదులు కోప ఉద్రేక రోష పద్ధతులతో చేసి దేవుని నామానికి అవమానం కలిగించే జీవితం, ఇట్స్ టూ మచ్. అది నువ్వు చేయటం దేవునికి ఇష్టం లేదు. అలాంటి పనులకు నీ శరీరాన్ని ఆస్పదం చేయటం దేవుని మాత్రం ఇష్టపడడు. నిన్ను నువ్వు గాయపరచుకోవటం, అందుకే ఆత్మహత్య ఎందుకు పాపము అని ఒక వ్యక్తి నన్ను అడిగితే చెప్పాను, బాడీ నీది కాదు, విలువ పెట్టి కొనబడిన క్రీస్తుది. క్రీస్తు శరీరం నీ బాడీ లోపల నీ మీద అవుటర్గా ఉంది, దానిని నువ్వు హింసించి ప్రాణాన్ని బయటకు తీసే పద్ధతిని ఏ రకంగా చేసినా దేవుడు అంగీకరించడు. అది తప్పు, అది నేరమే. ఒకసారి చట్టాలు తీసేసినట్టు ఉన్నాయి, అదేమీ ఆత్మహత్య నేరం కాదు, ఆత్మహత్య పాపం కాదని చెప్పి తీసేశారు, ఒమిట్ చేశారు రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం. కానీ అది దైవికమైన పద్ధతిలో అయితే నేరమే. ఆలోచించు, నీ విశ్వాస జీవితంలో నీ శరీరము ద్వారా ఎక్కడెక్కడ ఆస్పదం చేసుకుని దేవునికి మహిమ లేకుండా నీ జీవితం నలిగిపోతుందో ఒకసారి ప్రశ్నించుకో. ఇన్ విచ్ ఏరియాస్? ఒకసారి ఇప్పుడు చెప్పండి, మీకు మీరు ఆలోచించుకోండి, ఏ ఏరియాస్ లో నీవు నీ శరీరాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ చాలా ఎక్కువగా ఆనందిస్తూ శరీరంతో సంతోషంగా తృప్తి పొందుతూ అమ్మయ్యా ఈ రోజు ఎంత హాయిగా గడిచిందో అని నీకేమైనా ఒక అభిప్రాయం కలిగితే, ఆ రోజు ప్రభువుని నువ్వు ఆనందింపచేశావా, నిన్ను నువ్వు ఆనందానికి వెతుక్కున్నావా? ఎక్కడెక్కడ ఎలా ఎక్కడెక్కడ ఆనందించారు, ఎక్కడెక్కడ ప్రభువుని సంతోషపరిచారు? చెక్ ఇట్, ఆలోచించండి. ఎనీ 2-3 కామెంట్స్ ఐ వాంట్. అని చెప్పిన పని ఏంటంటే, ఆత్మ సిద్ధమే గాని శరీరం ఏంటి? ఎంత ఫైట్ చేస్తుందంటే బాడీ తెలుసా మీకు? బాగా ఫైట్ చేసేస్తుంటది. ఇప్పుడు నిద్రపోవాలి అనేది నువ్వా యేసు శరీరమా? నువ్వా యేసు శరీరమా? యేసు శరీరం ఏం చెప్పుద్ది ఎప్పుడు? మెలుకుగా ఉండు, ప్రార్థించు, పందల కడనేలే, రాత్రి దూరంగా వెళ్ళు, ఒంటరిగా దేవునితో గడుపు, ఇది యేసు శరీరం. లోపల నీ శరీరం ఏమంటది? పగలెంత కష్టపడ్డావు నీకు తెలీదా? ఎంత అరిసావు పిల్లలతో నీకు తెలీదా? ఈ రాత్రి కనీసం కొద్ది నిమిషాలు సుఖపడకుండా ఏటి బాధ చర్చిలోకి తీసుకొచ్చి నన్ను పడేశావు? ఇప్పుడు పాస్టర్ చూస్తే శరీరం నుంచే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏంటి నా పోరాటం? ఇప్పుడు నీ లోపల నీ మాటది ఫైటింగ్ అయిపోతా ఉంటది. ఆత్మకు శరీరం విరుద్ధంగా పోరాడుతుంది. శరీరేచ్ఛలను నెరవేర్చుకోవద్దు. కల్తీ పత్రిక 5:18, గెలీషియన్స్ 5:18. థ్యాంక్ యూ హర్దీప్. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి, అవేంటంటే ఆహా సారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇప్పుడు మీకు ట్విస్ట్ పెడతాను, కొంచెం గిల్లుతాను చూడండి. బయట బాడీ ఎవరిది? ఆయనకి ఉంటాయా? కంగారు పడకండి, మీకు ఉండమన్నారు కదా, ఆయనకి లక్షణాలు ఉండమన్నారు కదా. ఫిబ్రవరి పత్రిక 5:18, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకుండా ఎంతసేపు మీ నచ్చినట్టు మాట్లాడేసుకుంటే ఎలాగవుతుంది? ఫిబ్రవరి కాసిన పత్రిక 5:7 చదవండి. శరీరమును ధరించుకుని ఉన్న ఆ రోజుల్లో బాగా ఏడుపుతో కన్నీళ్లతో తను చావు నుంచి రక్షించగలడానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డు. రెండవ అధ్యాయము 18వ వచనం. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక. ఇప్పుడు ఆ శరీరానికి శోధనలు ఉన్నాయా లేవా? ఒప్పుకుంటారా లేదా? ఈ ఇప్పుడు నేను చెప్పిన శరీర కార్యాలన్నీ ఆయన బాడీలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ జీసస్ సఫర్ అయ్యాడు. విత్ ఆల్ ద ఫిజికల్ వీక్నెసెస్ హీ వాజ్ సఫర్డ్. నలిగిపోయాడు, బాధపడిపోయాడు. అయితే ఆ బాధపడినప్పుడల్లా, నలిగిపోతున్నప్పుడల్లా ఆయన ఏం చేశాడు తెలుసా? తనను విడిపించగల వానికి ప్రార్థన యాచన సమర్పించాడు. మళ్ళీ చెప్పండి, ప్రార్థన. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి మీతో చెప్తున్నాను. అమ్మా ఆకలేస్తుంది తల్లే, కొద్దిగా అన్నం పెట్టమా, ప్రార్థన. ఎస్, ఏంటది? యాచన. ఇట్స్ నాట్ ప్రార్థన, యాచన. అదే అడుక్కునేవాడు అడుగుతాడు, అమ్మా అమ్మ కొంచెం దయ చూపించమ్మా, పొద్దు నుంచి తిరుగుతున్నానమ్మా, నాకెవడ అన్నం పెట్టలేదమ్మా, ఈ పూటలో కొంచెమైనా సరే ఒక చిన్న ముద్ద, పచ్చడున్నా సద్దను ఉన్నా పెరుగున్నా పర్లేదమ్మా, బిర్యానీ అయితే ఏమనుకున్నామ్మా, ఏమైనా పర్లేదమ్మా, కొంచెం పెట్టు తల్లి. ఇదేంటి? ఇది ప్రార్థన. ప్రార్థనలో యాచనకు డిఫరెన్స్ ఉంది. యేసుక్రీస్తు రెండు చేశాడు, కన్నీళ్లు, రోదన, ప్రార్థన, యాచన, సప్లికేషన్స్. అది ఎంత దారుణంగా బాధపడుంటాడు, ఎంత ఏడ్చుంటాడు, ఎంత బిగ్గరగా అరిచుంటాడు. ప్రభువా, నాకు సినిమాకి వెళ్ళాలనుంది, నాకు వెళ్ళకూడదని తెలుసు, నన్ను తీసుకెళ్ళొద్దు, నా శరీరం అటువైపు వెళ్తుంది, దాని నుంచి విడిపించు. ఇది అరుపు. ప్రభువా, ఆ సీరియల్ వైపు నా మొడి లాగేస్తుంది ప్రభువా, నా కళ్ళు లాగేస్తుంది, చూడకపోతే నా చెవులు ఎక్కడి నుంచో వినేస్తున్నాయి, ఆపు, ఇది నీకు ఇష్టం లేదు నాకు తెలుసు. యాచన అరుచుకుంటున్నాడంట. మీరు ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో ఒక్క బిట్టు చూపిస్తాడు, వండర్ఫుల్ చూపిస్తాడు. హీ షౌట్స్ టు ద లార్డ్, గెత్సెమనేలో మోకరించి అరుస్తాడు, ఆబాజే అని హిబ్రూలో కేక వేస్తాడు. ఏంటి? కన్నీళ్లతో యాచించాడు అని చెప్పడానికి ఆ బిట్టు తీశాడు. ఏడుపు, ప్రార్థన. బతిమిలాడిసుకున్నాడంట దేవుణ్ణి, ప్రభువా ఈ బాడీ నన్ను ఎరగొట్టేస్తుంది ప్రభువా. ఎందుకే ఆ బాడీ గొప్పతనం ఏంటి తెలుసా? హెబ్రీ పత్రికలో చెప్పాడు చూడండి, పదవ అధ్యాయం ఐదో వచనం. పది ఐదు, హిబ్రూస్ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక బాడీ ఇచ్చావు, పూర్ణ హోమములను పాప పరిహార బలము నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిచున్నానని అంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఏం చేయడం ఆయనకి ఆ బాడీకి ఇష్టం అంట? ద గాడ్స్ డిజైర్, ద గాడ్స్ విల్, దేవుని చిత్తము చేయుటకు ఆయన ఆ బాడీని చెప్పేశాడంట. ఏయ్ జాగ్రత్త, ఇప్పుడు ఒక విషయం చెప్తాను, నా వైపు చూడండి అందరూ. బంగారం షాప్ లో జో సలూక్కాస్ కి ఎవరు హీరో అడ్వర్టైజ్మెంట్? అనిల్, మహేష్ బాబా. ఇప్పుడు ఆ మహేష్ బాబు ప్లేస్ లో నేను వెళ్ళి దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఆలివ్ గ్రీన్ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నేను మంచి పాస్టర్ని ఈ బంగారం కొనండి అన్నాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నేను పాస్టర్ గారు రికమెండేషన్ కాబట్టి క్రైస్తవులు అందరూ ఆ షాప్ లో తిట్టు తిరుగుతారు, వెరీ గుడ్. ఎందుకంటే రవికుమార్ ఇంతకు ముందు దేవుడు జ్ఞానం ఇస్తాడు, మేము ఆభరణం చేస్తామని క్యాలెండర్ ఇచ్చి వ్యాపారం అంతా చేశాడు. ఆ క్యాలెండర్ అదే మాట ఉంటుంది. ఇక క్రిస్టియన్ షాపు, క్రిస్టియన్ షాపు, క్రిస్టియన్ షాప్. బంగారం షాపు వ్యాపారం లాభాన్ని చేస్తాడు, నష్టం చేస్తాడు? ఎర్రోళ్ళు ఎవరు మరి ఇప్పుడు? మనమే. క్రిస్టియన్ షాపు ఇదో బ్యాండ్. ఇంకొక విషయం చెప్తాను, మీరు ఏదైతే ఆ ప్రదేశంలో మన వాళ్ళు ఎవరో ఉండకూడదు అన్నారో, ఆ ప్రదేశంలో నేను కూడా వెళ్ళి మోడలింగ్ చేస్తున్నాను అనుకోండి, బనీన్లకు డ్రైవర్లకు. కొండ్రా అప్పుడు నమ్మకం పెరగదా? మీరేమంటారో తెలుసా, ఇది మనం చెయ్యకూడని పని, మనం వెళ్ళకూడని పని, మనం చూడకూడని వ్యాపారం, మనం వాటిని ప్రమోట్ చేయడానికి ఇష్టము కూడదు. ఇవి మీ మైండ్ లో ప్రీసెట్టెడ్ మైండ్. జీసస్ బాడీ తీసుకున్న వెంటనే ఏం చెప్పాడు తెలుసా బాడీకి? ఏయ్ బాడీ, ఇది బలి అర్పణ కొరకు దేవుడు కోరలేదు, కానీ ఇది బలి అవడానికి రెడీ అవ్వు. ఆయనకి ఇష్టం లేదు ఏ బలులు, కోళ్లు, అక్కడ కోడి దూడలు, గొర్రెలు, మేకలు, రక్తం లేదు. ఇదే బాడీ, ఈ బాడీని నువ్వు బలి ఇవ్వడానికి రెడీ అవ్వు అని దాన్ని చెప్పుకున్నాడంట. అప్పటి నుంచి పూర్ణ హోమముగా ఆయనే బలి అవడానికి ఇప్పుడెప్పుడు బలి అవుదామా అని ఆ బాడీని రెడీ చేశాడంట. అప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఎప్పుడెప్పుడు ఈ యేసుక్రీస్తు బాడీ, బయట బాడీ ఎవరిది, లోపల ఎవరు, నువ్వేం చేస్తావు నీ బాడీని? ఆ బలికి, ఆ అర్పణకు ఇష్టపడినవు. ఎంతసేపు సుఖం, సౌఖ్యం, ఆనందం, సంతోషం వారు ఉద్భవించే ఏదైనా దొరుకుద్ది అని అంటే ఆ ప్లేస్ లోకి నీ బాడీని తీసుకెళ్తాం. ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, నీ శరీరాన్ని ఆస్పదం చేసుకుని నీ జీవితం నుంచి బయటకు రావాలి. యు షుడ్ కమ్ అవుట్, యు షుడ్ వాక్ అవుట్ ఫ్రమ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యువర్ బాడీ. నీ శరీరము నీకు చాలా విషయాలను మోసం చేస్తుంది, దానిలో నుంచి నువ్వు బయటకు రావడానికి ప్రయత్నించాలి. నేను ఇందాక చెప్పాను ఆకలి, దప్పిక, ఉపవాసం, ఈ మూడింటికి మధ్యలో చాలా తేడా ఉందా లేదా? అలాగే నీ బాడీలో ప్రతి ధర్మము నీకొకటి చెప్పుద్ది, బైబిల్ మరొకటి చూపిస్తుంది. యేసుక్రీస్తు శరీరం ఎలాగైతే స్పందించిందో ఆ స్పందించిన దానికి నీ బాడీని నువ్వు సిద్ధపరచాలి. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. ఇంత డీప్ భక్తి అవసరం అంటారా? ఇంత ఎక్కువ రేట్ చేసుకోవటం అవసరమా? మాట్లాడు, మెలకుగా ఉన్నవాళ్ళు చెప్పండి, అవసరం అంటారా? అంత అవసరం లేదు అనేది నువ్వా నీ యేసుక్రీస్తు బాడీయా? అక్కడ మళ్ళీ నువ్వే మాట్లాడతావు. ఏమని, అంత వద్దు, కొంచెం కంట్రోల్లో ఉండు, కంట్రోల్లో వెళ్ళిపో, అలాగే వెళ్ళిపో నీ బాడీని, ఇలాగే భక్తి కొనసాగిద్దాం. నేను కొంతమంది పెద్ద ముదిరిపోయిన పాత ముసలి క్రైస్తవుని అడిగాను, మీ బాడీని ఎంతవరకు మీరు జయించారు అని. వాడు చెప్పింది ఏంటో తెలుసా, బాబు ఇంతకు మునుపు మా వయసులో పట్టు చీరలతో ఉంటే తప్ప, 60+ పట్టు చీరలతో ఉంటే తప్ప పెద్దరికం లేదు, ఈ రోజుల్లో అతుకులు అతుకులు, అద్దాలు అద్దాలు, కుట్లు కుట్లు ఉంటే తప్ప గౌరవం లేదు, కాబట్టి మేము గౌరవ మర్యాదలను విడిచిపెట్టేశాం బాబు, అప్పటి కాలంలో ఉండట్లేదు బాబు అంది ఆవిడ. అంటే ఇప్పుడులాగా ఉందని అర్థం లేదా? ఇప్పుడు అలా మారిపోయానని చెప్పుకోవట్లేదు ఇవిడ, అప్పటికన్నీ వదిలేశాం బాబు, ఇప్పుడు కూడా నీ బాడీ నేను మోసమే చేస్తావు. దేవని నువ్వేం అంత బ్యాడ్ కాదు, నువ్వేం అంత టూ బ్యాడ్ ఏం కాదు రోయ్, నువ్వు పర్వాలేదు, నువ్వు ఈ భక్తి చాలా గొప్పది. నువ్వు మొన్నే కదా పాస్టింగ్ 3 రోజులు ఉన్నావు, నువ్వు మొన్నే కదా 3 రోజులు చేసావు, ప్రార్థన చేయలేదా? చాలా రోజులు ప్రార్థన చేసావు, బోల్డ్ సమర్పణ జరిగింది, చాలా కమిట్ అయిపోయావు. కానీ ప్రభు అంటాడు, ప్రతిరోజు నీ బలి నిలుపు చేయడానికి వీల్లేదు. మీకు ఒక వచనం చూపిస్తాను, ఆశ్చర్యపోకండి. లేవీకాండము 6:13 లేవికస్ చాప్టర్ 6:13 బలిపీఠం మీద అగ్ని నిత్యము మండిచుండేవలను. అది బలిపీఠం మీద అగ్ని ఏమవ్వాలి? ఒకసారి ఆ వాక్యం అండర్లైన్ చేసుకోండి, దట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 6:13 సంఖ్యాకాండము 4:20 ఈ రెండు ఒకదానికొకటి కామన్ రిఫరెన్సెస్, అక్కడ జాయింట్ నోట్ చేసుకోండి, ఇక్కడ టిక్ పెట్టుకుని అక్కడ టిక్ పెట్టుకోండి, అర్థం అవుతుంది. 4:20 Numbers 4:20 వారు చావకుండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి. పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది ఇప్పుడు? బలిపీఠము మీద అగ్ని ఏమవుతూ ఉండాలి? ఎప్పుడు ఏమవ్వాలి? ఒక్కసారి ఆరిపోతే మీకు ఈ ఫాల్స్ అంటే బాధపడతారేమో, కాపర ఫాల్స్ ఏ తప్పే. మూలన మూలన పెడతారు కదా, దీపం వెలిగిస్తారు కదా, అది ఆరిపోతే ఏమంటారు? ఏ కొండ? మీ ఇంట్లో కొండ ఎక్కడ ఉంది? ఎక్కిపోయి ఒప్పుకుంటారా? ఊరుకోవచ్చు, ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఏంటి బాధ? దీపం ఆరిపోతే దేవుడు ఆరిపోయినట్టు. ఈ ఆజ్ఞ తీసుకెళ్లి ఆ మూల దీపాన్ని పెట్టకపోతే ఊరుకోరు, దీపం ఆరితే ఊరుకోరు. అదే భయం. దాని అందుకే దీపం ఆరిపోయింది అనకూడదంట, ఘనమైపోయింది, కొండ ఎక్కిపోయింది అనాలంట. పదాలు బాగానే ఉన్నాయి, ధర్మాడాలో ఉంచండి. వాస్తవం ఎక్కడుందంటే బైబిల్ ఎక్కడుంది? బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా ఆరకూడదంటే ఎప్పుడు ఏం చేస్తుండాలి? మరి మంట పెట్టాలా? భోగి మంటలాగా బలి ఇవ్వాలా? బలి పశువు దహించబడుతూనే ఉండాలి. ఇప్పుడు నీవే బలి పశువుకి ఇవ్వబడిన శరీరం. బయట శరీరం ఎవరిది? యేసుది. ఇప్పుడు బలి ఎప్పుడు జరుగుతూ ఉండాలా వద్దా? ఎవరిది చెప్పండి? నీదా యేసుదా? నేను కలిగి ఉన్న యేసు శరీరం ఎప్పుడు ఏమవుతుండాలి? అందుకే ఒక ఆవిడ అంది, పాస్టర్ గారు ఏ రోజైనా సరే నేను బలిపీఠంలాగే ఉంటానండి, మా ఆయనకి నాకు ఒక్క నిమిషం పడదండి, నేను ఎప్పుడూ మండుతూనే ఉంటాను, మా ఆయన ఎప్పుడూ సొలుగుతూనే ఉంటాడు, మా మంట ఆరదండి, మా ఫ్యామిలీలా ఉంది, ఇడిపోవచ్చు కదా అన్నాను. అమ్మో, ఇడిపోతే ఎవరిని తిడతాను నేను? ఆయన తప్ప ఎవరితో నేను సరసాన్ని విరసాన్ని చేసుకోగలను అని అలా ఆయన అడిగాను. ఏంట్రా బాబు అని అంటే అని చెప్పాడు, ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చూస్తున్నానండి, ఆ దీపం ఎప్పుడు ఆరిపోద్దా అని ప్రార్థన చేస్తున్నానండి అని. దయచేసి కుటుంబాల్లో ఇలాంటి శోధనకు ఎప్పుడు తెచ్చుకోకండి. అలాంటి క్రైస్తవ కుటుంబాలుగా మీరు ఉండేటప్పుడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మీ విశ్వాస జీవితాలు అంతటిని రెన్యువేట్ చేసుకోవాలి. అసలు మీరు యేసు ప్రభుని ఎరిగి ఉన్నారా అన్నది కూడా అబద్ధం, అక్కడ పరీక్షించుకోండి. ఏదో చర్చిలోకి వచ్చేసి ఇక్కడ ఏదో పెద్ద అడవడి చేస్తున్నంత మాత్రంలో మీ క్రైస్తవం క్రైస్తవం అనిపించుకోదు. ద మూల పాఠాల్లో మీరు మళ్ళీ చెక్ చేసుకుని అసలు నేను ఎలా యేసుని ఎరిగి ఉన్నాను, నా ప్రవర్తన ఎందుకు మారట్లేదు, నా ఆలోచన విధానం ఎందుకు మారట్లేదు, నా బుద్ధి ఎందుకు మారట్లేదు, నా క్రియ ఎందుకు మారట్లేదు, నా మాట ఎందుకు మారట్లేదని ప్రతిసారి ఎవాల్యుయేట్ చేసుకుని క్రీస్తు బాడీని ధరించుకున్నారనే విషయంలోకి నువ్వు రావాలి. అప్పుడు అంతరంగంలో నుంచి ఆ నూతన పరిశుద్ధత వస్తుంది. అప్పుడు ప్రభు ఆత్మ నీ ద్వారా పరిచేయడానికి స్వేచ్ఛగా అప్పగించుకోగలుగుతావు. అది బలిపీఠం మీద ఆరకుండా ఉండడం. ప్రాబ్లం రాదా? వస్తుంది. మనుషులనరా? అంటారు. తిట్టరా? తిడతారు. సిగ్గుపడతరా? పడతారు. బలి అవుతుంది నీ బాడీ. ఆనందించో. బలిపీఠం మీద మండుచు ఉంది. ఆ అతి పరిశుద్ధ పరిశుభ్రంలో ఎప్పుడు ఎంతసేపు చూడొచ్చు? ఇక అలాగర్థమైందా? చదవండి. ఎంతసేపు చూడొచ్చు అని అడిగాను. ఏంటండి తెలుగు బైబిల్ ఎంత విచిత్రంగా ఉంది మీకు? ఎంతసేపు చూడొచ్చు అని అడిగాను. అక్కడ చూడండి, 420 నంబర్స్, 420 సంఖ్యాకాండం 4:20. పరిశుద్ధ స్థలాన్ని చూడొచ్చా? అసలు రెప్పపాటుని సైతం కూడా చూడొచ్చా? చూడకూడదా? రెప్ప ఎంతసేపు వేస్తారండి? మిల్లీ సెకండ్ అండి అది, ఇట్స్ నాట్ సెకండ్. సెకండ్ లో 1000 వంతు తప్పని బడిలేసిపోద్ది. ఒక బట్టు పడిపోతావు అంతే. అంటే నువ్వు సత్యం అంటే కారణం ఏంటి? చూసావని అర్థం. చూస్తే ఏమవుతారు? అందుకే ఆ అతి పరిశుద్ధ ప్రదేశాన్ని దాన్ని ముట్టుకున్నప్పుడు ఉజ్జా అనేవాడి చెయ్యి ఎండిపోవడం. నాదొక కళ్ళం దగ్గర దావీదు తన మందసాన్ని కొత్తగా కాడిమోయని పాడి ఆవుల మీద బండి మీద పెట్టుకుని వెళ్తూ ఉంటే దాన్ని టచ్ చేయగా నడిపోయాడంతే. స్పాట్లో ఇద్దరు ముగ్గురు చచ్చిపోతారు. ఎందుకు ఆ పరిస్థితి అంటే వీ షుడ్ నాట్ సీ దట్. దాన్ని మన యాజకుడు తప్ప ఎవరు ముట్టడానికి వీల్లేదు, ఎవరు పెడతాడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, చూశాడే చచ్చిపోయాడు అంతే. అది అతి పరిశుద్ధ ప్రదేశం. ఈరోజు అంత పరిశుద్ధమైన శరీరం కలిగిన యేసు పాపముని ఎలా చూస్తే ఏమై ఉండేవాడు? చచ్చిపోతాడు. ఆ పరిశుద్ధమైన బలిపీఠము అగ్ని మండుతూ బలవుతుండగా ఆ శరీరాన్ని ఒక చిన్న అపవిత్రతకు టచ్ చేసిన, అందుకే హెబ్రీ పత్రికలోనే అదే విషయం చెప్తాడు, ఆ యాజకుని శరీరం అట అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, చూడకూడదు, మరణించిన దాని వైపు వెళ్ళకూడదు, శవాన్ని కూడా యాజకుడు ముట్టకూడదు, అది అపవిత్రమవుతుంది బాడీ. బికాస్ దట్ బాడీ వాజ్ క్రైస్ట్. ఆయన ఎంత లోకంలో ఉండి లోకమాలిన్యత అంటించుకోకుండా ఆ రెప్పపాటు సైతము చూడగలిగిన పాపం వైపు చూడకుండా ఒక వ్యభిచారి ఎదురుగా వచ్చి నించోబెట్టి ఈమె పాపం చేసింది అని అంటే ఆయన ఏం చేశాడట? తల దించుకుని ఏదో రాసుకుంటున్నాడు అని రాసింది.
ఆయన తల ఎత్తి ఆమెను చూచి అని రాయడానికి ముందు కొన్ని విషయాలు జరిగించాడు. ఎక్కడ ఇది యాకోబు పత్రికలో చెప్తున్నాడు, వ్యభిచారిని చూచి మానలేని కన్నులు కలిగిన వారై ఉన్నారు అని. అంటే ఏంటి, ఇదిగో ఈ అమ్మాయి తప్పులు చేస్తుందిరా, ఈ అమ్మాయి ఇలాంటిదిరా అని చెప్తే ఎవర్రా అమ్మాయి ఎవర్రా అని చూస్తామంట మనం. ఎవరు పురుషుల స్త్రీలు అలా చూసేది ఊరుకో, ఫస్ట్ స్త్రీలు చూస్తారు, ఎక్కువ చూసే స్త్రీలే పురుషులు కాదు. పురుషుడికి తర్వాత తెలుస్తుంది వార్త ఏదో అలా ఆడి చెప్తే తప్ప, ఇది అలాంటిది జాగ్రత్తగా ఉండండి అని ముందు ఇల్లు మాట్లాడతారు. అంటే ప్రతి పరిస్థితి అలా మానలేని కన్నులతో మనం పోరాడుతున్న సమయాలను బట్టి దేవుడు చెప్తున్నాడు. అలాంటిది యేసు ఒక అపవిత్రతను చూడడానికి సైతం సంఖ్య ఒప్పుకోక ఒక బాడీని అంత సాక్రిఫైస్ గా ఉంచాడండి. అందుకే ఆయన పరిశుద్ధుడయ్యాడు. ఈరోజు ఆ శరీరం మీ దగ్గర ఉంది, దేవుని స్తోత్రం చెప్పు, సరే పక్కన చెప్పు, యేసు శరీరం మీతో ఉంది, పరిశుద్ధ శరీరం నువ్వు కలిగి ఉన్నావు, పవిత్రమైన శరీరం నువ్వు కలిగి ఉన్నావు, సంపూర్ణమైన శరీరం నువ్వు కలిగి ఉన్నావు, బలము కలిగిన శరీరం కలిగి ఉన్నావు, బలికి సిద్ధమైన శరీరం కలిగి ఉన్నావు, జీవము కలిగిన శరీరం నీలో ఉంది, పునరుద్ధాన శరీరం నీలో ఉంది, బలహీనతలను గెలవగలిగిన శరీరం నీలో ఉంది, మనస్సును గెలవగలిగిన శరీరం నీలో ఉంది, శోధనను గెలవగలిగిన శరీరం నీతో ఉంది, కన్నీరు కాచగలిగిన శరీరం నీలో ఉంది, రోగన చేయగలిగిన శరీరం నీకుంది, ప్రార్థన చేయగలిగిన శరీరం నీకుంది, మొర్ర పెట్టే శరీరం నీకుంది, నీ శరీరం యేసు శరీరం. చాలా మందికి సీక్రెట్ తెలియకపోవటం వల్ల ఈ బాడీని అపవిత్రమైన శరీర కాముకత్వపు కోరికలకు అప్పగించి వ్యసనాల పాలు చేసి నష్టపరిచి చెడ్డ ముద్ర వేయించేస్తున్నారండి, చెడ్డ ముద్ర. ఇప్పుడు నేను ఏదైనా తేడా చేశాననుకోండి, నన్ను తేడా అనడానికి నా మనస్సును అంటారా నా బాడీని అంటారా? తేడా ఫస్ట్, నేను తప్పు చేస్తే పాపం చేసి దొరికిపోతే ఎవరిని అంటారు ఫస్ట్? పేరు, పేరు ఉంది, ఆ పేరు ఆత్మదా వ్యక్తి శరీరందా? మళ్ళీ చెప్పనా మీకు తేడా ఏంటో, శరీరానికి ఆత్మకు. ఇప్పుడు నేను చచ్చిపోయాను, అప్పుడు నేను ఇక్కడ పడిపోయాను, చచ్చిపోయినట్టు నుంచుంటారా పడిపోతానా? అప్పుడు వచ్చి ఏమంటారు, ఎవరిని తీయమంటారు, ఆలివ్ గ్రీన్ గారిని లేపని అంటారా, బాడీని తీయనంటారా? అయిపోయింది. పేరు ఎవరిది ఇప్పుడు? లోపల దాని పేరు, బయట దానికి పేరు లేదు, బాడీ. ఈ బాడీని తీసేయండి, ఇక్కడ అడ్డు పెట్టకండి, జాగ్రత్త జాగ్రత్త బాడీని బెండ్ చేయండి, జాగ్రత్త జాగ్రత్త తినక అడ్డు పెట్టండి ఇటు పెట్టండి, ఇంకంతా బాడీయే. పేరు మర్చిపోయారు, ఆలివ్ గ్రీన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ శరీరం ఎవరిది అర్థమైందా, బాడీ ఎవరిది? యు గాట్ ద కనెక్షన్? ఇప్పుడు నీ శరీరం ఎవరిది? ఇప్పుడు నీది వేరు, నువ్వు లోపల ఉన్నావు, బయట నీ బాడీ క్రైస్తుంది. అందుకే ఆ శరీరము ఆ శరీరము అని పిలుస్తాం. తర్వాత ఇప్పుడు ఆ శరీరం గురించి వచ్చినప్పుడు నువ్వేం చేసావు? ఇప్పుడు చెడ్డ చేసి దొరికిపోయాను అనుకోండి, చచ్చిపోయిన బతికే ఉన్నాను, ఇప్పుడు నేను చెడ్డ చేసి దొరికిపోయాను, ఇప్పుడు ఎవరిని తిడతారు? ఆలివ్ గ్రీన్ ని తిట్టేటప్పుడు దేన్ని చూపిస్తారు? బాడీని చూపిస్తారా, నన్ను చూపిస్తారా? మళ్ళీ ఇప్పుడు మాత్రం బాడీ అండి. చెడు చేస్తే బాడీది, చచ్చిపోతే నీది. అందుకే బలి అవ్వడానికి యేసుక్రీస్తు శరీరానికి సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే నీ లోపల ఉన్న శరీరానికి ఆత్మకు నీ శరీరం నుంచి ఏ రకమైన అపవిత్రత కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దట్స్ అబ్సల్యూట్లీ యువర్స్. నువ్వు ప్రయత్నించే ఏ పనులు చేసి నువ్వు శోధించబడుతున్నావు, ఏ పనులు చేసి నువ్వు ఇబ్బందిని కలిగి ఉంటున్నావు, ఏ పనులు చేసి నిన్ను మోసం చేసుకుంటున్నావు, ఏ పనులు చేసి నువ్వు బాగా ఏడుస్తున్నావో, ఆ లక్షణాలన్నిటినీ ఈ రోజు నువ్వు దేవునికి అప్పగించుకోవాలి, దేవుని సహాయం అడగాలి. దేవుడు సహాయం చేస్తాడా చేయడా? దేవుని స్తోత్రం చెప్పండి, మీరు పక్కవాళ్ళకి చెప్పండి, దేవుడు నీకు సహాయం చేస్తాడు, భయపడకూడదు, ధైర్యంగా ఉండు. కొద్ది సమయం